నిల్చున్నాడు సాయి ఇక్కడ, గబుక్కు నిప్పులు చేయిపెట్టాడు. ఏం జరిగిందిట, ఎందుకు సాయి అలా చేశామంటే ఆ పక్కన పల్లెటూరులో నా భక్తురాలు ఒక ఆమె, వాళ్ళ మామకి దగ్గు వస్తూ ఉంటే గబుక్కు లేచింది కుంది దగ్గర నుంచి. ఒళ్ళో చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడు నిప్పులో పడిపోతూ ఉంటే రక్షించాను అన్నాడు. తర్వాత 4-5 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి ఆ జరిగిన దాన్ని కన్ఫర్మ్ చేశారు కదా. అంటే పిల్లవాడు ఒడిలో ఉన్నాడు అనే తనకు గుర్తులేదు, లేచినప్పుడు గుర్తుంటే పక్కన పెట్టి లేచేది కదా. అయినా కాపాడినటువంటి సాయి మీరు అడగాలా ఏంటి? ఆయన మీరు అడగండి, అడగటంలో తప్పు లేదు, కానీ మీకు ఆ విశ్వాసం పెంపొందించుకోవాలి. మీరు ఆ నమ్మకాన్ని పెంపొందించుకుని వెళ్ళండి. ఇవాళ రాత్రి మీరు ఎటువంటి వ్యక్తి సంస్థానంలో ఉన్నారో, ఎంత అద్భుతమైనటువంటి జగత్తును శాసించగలిగేటటువంటి వ్యక్తి దగ్గర ఉన్నారో, ఉండి మీరు బాధపడుతున్నారు అంటే ఆ బాధను ఎవడు ఏం చేయలేడు. ఇంకా రెండు గొర్రెల కథ అర్థమైందా? ఇంట్లో సమాజం ఏం చెప్తోంది, పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంకా మీరు పట్టించుకోవద్దు. ఎవడున్నాడు మనకి అండగా? ఉన్నాడు ఆయన, ఉంటే ఇంకేంటి పక్క వాళ్ళ గురించి, ఆయన చూసుకుంటాడు ఎప్పుడు చేయాలో. కానీ మనం ఆ తప్పు చేస్తూ ఉంటాం, పక్క వాళ్ళు అనుకుంటున్నారండి తొందరగా అయిపోవాలి సాయి, తొందర పడుకో, మనకి తెలియదు ఏది మంచిదో, ఇప్పుడు అవటం మంచిదో, సంవత్సరం తర్వాత అవటం మంచిదో, ఎప్పుడో మనకి తెలియదు, మనం తొందర పడిపోతాం. మనం ఆ ధైర్యం కనుక మనం ఉంచుకోగలిగితే, ఆ ధైర్యాన్ని ఇవాళ మీరు మనసులో నింపుకుని ఇంటికి వెళ్ళగలిగితే జీవితాలు మారిపోతాయి. ఇంకో సంఘటన ఎలాంటిది జరిగింది, కప్పాపావం కథ తెలుసు కదా, అంచేత ఆ కథ గురించా బసరప్ప. ఇంతకీ అక్కడ జరిగిందేంటో గుర్తుంచుకోండి, సాయి తాలూకు గురు భయలే వాళ్ళు కూడా సాయితో పాటు సాధన చేసుకుంటున్నటువంటి వాళ్ళే. ఎలా మారిపోయారు వాళ్ళు, పాముగా కప్పగా. మరి సాయి ఈ స్థితికి ఎదిగిపోయాడు. అంచేత గుడికి వచ్చినంత మాత్రాన మీరు కరెక్ట్ గా ఉన్నారనుకోవద్దు, మీరు చూసుకుంటూ ఉండండి. అసూయ ఉన్నదా మీకు, ద్వేషం ఉన్నదా, వదులుకోండి దాన్ని. మిల్లిమిల్లిగా అది సాయికి అది కూడా తెలుసు, మనం ఒక రోజులో మానుకోలేమని. అందుకే అప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారము పాము నోట్లో కప్పకుండా రక్షించాడు. మీరు ఏ స్థితికి వెళ్ళినా రక్షిస్తాడు. కానీ ఇందుకు కిందకి దిగజారటం, మనం పైకే ఎదుగుదాం, అర్థమవుతుంది కదా. అంచేదా ఈ మానసికమైనటువంటి బలహీనతలకి ఇంకే ఇవాళ నుంచి మనము వాటికి సెలవిచ్చేద్దాం, వాటికి గుడ్ బై, వాటికి రిటైర్మెంట్ అనమాట. ఇంకా మనం ఏ మానసిక బలహీనతలకు నొంగము. ముఖ్యంగా రెండు మానసిక బలహీనతలు మనకి కుంగదీస్తాయి, అసూయ ద్వేషం. ఇంకోటి ఉంది కనుక నాకు కావాలి, అది వద్దు. నాకు కావాలని అడగండి సాయిని, ఏమీ తప్పు లేదు. వాడికి ఉంది కనుక నాకు కావాలి అనే మాట ఎత్తకండి, చాలు అది. కానీ మీకు తెలుసు అంత ఈజీగా ఇవి మారవని, అది సాయికి తెలుసు అంత ఈజీగా మారవని. ఇంచేది మీరే కంగారు పడకండి. కానీ ఇది నేను మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను సాయి అని చెప్పండి, చెప్తే ఆచరించండి. ఆచరిస్తే మీ జీవితాలు ధన్యమైపోతాయి, మీరు ధన్యులైపోతారు, మీ కుటుంబం ధన్యమైపోతుంది మీ వల్ల. ఇంచేదంటే ఆ గోత్రమే ధన్యమైపోతుంది గురువు యొక్క అనుగ్రహంతో. ఇంతేకాకుండా ఇంకా ఇలాంటి తమాషాలు చాలా జరిగాయి సాయి జీవితంలో. సర్కస్ కంపెనీలో ఒక పెద్ద పులి ముసండ్ అయిపోయింది, పని చేయటం లేదు. వాడు ఏం చేశాడు, ఒక వాడు ఆ పులిని కొనుక్కుని ఊరు ఊరుగా దాన్ని చూపిస్తున్నాడు. కానీ ముసండ్ అయిపోయింది, జవసత్వాలు ఉడికిపోయా పెద్ద పులికి. సాయి గురించి విన్నాడు, ఏమో శ్రద్ధకి తీసుకువెళ్తే, సాయి దగ్గరికి తీసుకువెళ్తే దాని ఆరోగ్యం బాగుపడితే మళ్లీ కొంత ధనం వస్తుంది కదా అని తీసుకొచ్చాడు. అంటే జంతువుల్ని కూడా సాయి ఎలా లాక్కుంటాడో చూసుకోండి. అలాంటిది మనుషుల మనం చాలా ఈజీగా ఆయన గాలానికి చిక్కుకోవచ్చు. ఇంకేంటే మనంతటా మనం కూడా పరిగెట్టచ్చు కదా, జంతువులకు అయితే జ్ఞానం లేదు. అర్థమైన ఉదాహరణ ఏం చెప్తున్నాను, మనకి జ్ఞానం ఉంది, మనం సాయి దగ్గరికి ఆయనే లాక్కోక్కర్లే, మనం కూడా పరిగెట్టుకు రావచ్చు ఆయన దగ్గరికి. ఆ పెద్ద పులి సర్కస్ లో పనిచేస్తున్నటువంటి పెద్ద పులి ప్రాణం విడిచేసేటటువంటి టైం వచ్చినప్పుడు వాడు తీసుకుని వచ్చాడు, మెట్లెక్కింది, సాయిని చూసింది, కళ్ళల్లో కళ్ళు పెట్టింది, సాయి పాదాల మీద కాలు పెట్టి ప్రాణం చేసింది. ఎంత అదృష్టమో దాన్ని. అలాంటి అదృష్టం మనం ప్రతిరోజు రాత్రి పొందవచ్చు. ప్రతిరోజు రాత్రి మనం నిద్రపోతున్నప్పుడు ఒక విధంగా శరీరాన్ని వదిలిస్తున్నాం కదా, అంచేత ఇదే అలవాటు చేసుకోండి, ప్రతిరోజు కూడా ఏవేవో ఆలోచనలతో రేపేమవుతుందో, రేపు ఆ పని జరుగుతుందా జరగదా, రేపు కౌన్సిలింగ్ లో ఏమవుతుందో, రేపు అక్కడికి సీట్ వస్తుందో రాదో, అది వస్తుందో రాదో, ప్రమోషన్ వస్తుందో రాదో, ఇది గొడవలేమి. హాయిగా సాయి పాదాల మీద తలబెట్టేయండి. మనసులో ఇక్కడ పాదాలు ఉన్నాయి కదా, ఆ పాదాలనే మనసులో తీసుకెళ్ళకండి, పాదాలని తీసుకెళ్ళిపోకండి ఇక్కడి నుంచి. ఆ పాదాలను మనసుతో తీసుకెళ్ళిపోయి రాత్రి మీరు పడుకుంటున్నప్పుడు పెట్టేయండి శిరస్సు అక్కడ. ఇంకా ఆయన చూసుకుంటాడు, చూసుకోవాల్సిందేదో చెప్పాడు కదా నేను చూసుకుంటానని. నువ్వు వదులుతే కదా ఆయన ఏమైనా చూసుకునేది, నువ్వు వదలకుండా చూసుకోమంటే ఆయన మాత్రం ఏం చూసుకోగలడు. చాలా మందిని ఆయన చూసుకోలేకపోయాడు దీనివల్లే, వదలకపోవడం వల్ల. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి, కానీ అలాంటి సంఘటనలు మనం నెమరేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఉపయోగపడేటటువంటి సంఘటనలు మనం తెలుసుకుందాం. మనం ఈ సాయి యొక్క చరిత్రలోనే ఇంకొక అద్భుతమైనటువంటి మలుపు ఉంది. ఆ మలుపు మీరు కొంచెం సాధనాత్మక ధోరణిలోకి వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. దాన్ని ఖండయోగము అంటాం, తెలుసు కదా. సాయి కూడా ఖండయోగం ప్రదర్శించాడు. ఖండయోగం అంటే ఏంటి, ఒక దర్జీవాడు ఉండేవాడు, రాత్రి 3:30 ఎందుకో సాయి దగ్గరికి వద్దామని బయలుదేరాడు. వెళ్లేసరికల్లా ఏం చూశాడు, అక్కడ చెయ్యి ఒక మూల పడుంది, కాలు ఒక మూల పడుంది, అన్ని అందాలు వేరు వేరు మూల పడి ఉన్నాయి. భయపడ్డాడు, ఎవరో సాయిని హత్య చేసేశారు. ఇప్పుడు ఎవరికి వెళ్లి చెప్పాడనుకోండి, పెద్ద గొడవ, నువ్వే చంపేవంటారేమో, పెద్ద గొడవ కదా. అంచేత నోరు మూసుకుని వచ్చి పడుకున్నాడు. కానీ నిద్రే వస్తుంది, చెవులు అలా ఉన్నాయి, ఎప్పుడు గలా తగులుతుందో, ఎప్పుడు గోల వస్తుందో, ఇంకా సాయిబాబా మనకి లేడు అనే మాట వింటాము అని. ఇందా చేస్తే మామూలుగా ఆర్తి జరిగిపోతుంది, ఎవడు ఏం గోల చేయటం లేదు. వచ్చాడు బయటికి, వస్తే ఉంది సాయి తన ఏ రాయి మీద కూర్చుని ఉన్నాడు, ఆ రాయి మీద కూర్చుని ఉన్నాడు, అన్ని కార్యక్రమాలు మామూలుగా జరిగిపోతున్నాయి. దగ్గరికి వచ్చాడు, రాత్రి భయపడ్డావా అన్నాడు. అంటే ఖండయోగం అంటే మీరు ఇంకాస్త తీవ్రమైనటువంటి సాధనలోకి వెళ్ళి సాయి తత్వాన్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే ఆ యోగము కూడా మీరు సాధన చేయవచ్చు. కానీ దాని గురించి ఇప్పుడు నేనేం చెప్పదలుచుకోలేదు, మీరు ఎప్పుడైనా దాని గురించే నన్ను పిలిస్తే చెప్తాను నేను. కానీ నేను ఖండయోగం చేయలేను, కానీ ఖండయోగం యొక్క మార్గంలో మనం వెళ్ళటానికి చేయవలసినటువంటి ప్రయత్నాలు మనం చేసుకోవచ్చు. దానికి ఆధారభూతమైనటువంటి పుస్తకం పేరు మాత్రం చెప్తాను నేను, దానినే పతంజలి యోగ సూత్రాలు అని చెప్పుకుంటాం మనం. ఇంకొక వీలు ఉంటే పతంజలి యోగ సూత్రాలు అనే పుస్తకం మీరందరూ కొనుక్కుని దగ్గర పెట్టుకోండి. దాన్ని చూసినా చాలు, భగవద్గీత ఇంట్లో ఉంటే చాలు అంటాం కదా, సాయి ఫోటో ఇంట్లో ఉంటే చాలు అంటాం కదా. అలాగా పతంజలి యోగ సూత్రాలు అనేటటువంటి పుస్తకం కనుక మీ దగ్గర ఉంటే ఆ సాయి జీవిత చరిత్రలో జరిగినటువంటి అనేక యోగానుభూతులు మిల్లిమిల్లిగా మనం కూడా పొందవచ్చు. ఇంచక నిద్రపోతున్నప్పుడు ఎలా నిద్రపోవాలో చెప్పాను నేను, బాధలు వచ్చినప్పుడు ఆ బాధలకి ఎలాగ మీరు ప్రతిస్పందించాలో చెప్పాను నేను, గొర్రెలలాగా ఉండవద్దు, అసూయ ద్వేషాలకి తిలాంజలి ఇచ్చేయండి, మిల్లిమిల్లిగా మీ మార్గాన్ని అసూయ ద్వేషము లేకుండా చేసుకోమని చెప్పాను నేను. దీన్ని అంతటినీ గమనించుకుంటూ సాయి యొక్క ఇంకొక అద్భుతమైనటువంటి స్వరూపం ఉంది, దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకడు వచ్చాడు, నేను సాయికి గురువుని అన్నాడు. అంటే సాయి ఏమన్నాడు, అలాగే బాబు నేను నా గురువే అన్నాడు. అంతే తప్ప వీడు నాకు గురువేంటి అనలేదు. మనము కాస్త రెండు ముక్కలు వచ్చేసరికి అలా ఎదుటి వాళ్ళని అసలు మాట్లాడినేమో. ఇప్పుడు నేను మిమ్మల్ని మాట్లాడినటం లేదుగా, ఒక గంట సేపటి నుంచి నేను మాట్లాడటమే తప్ప ఎదుటి వాడిని మనం మాట్లాడినేమో, అది చాలా తప్పు. అసలు సాయి యొక్క జీవితంలో ఈ భావం, ఎదుటి వాడిని మాట్లాడి ఏదో ఒకటి పనికొచ్చేది మనకి దొరుకుతుంది. వాళ్ళు చెప్పిందంతా మనకి పనికి రావాలని రూల్ లేదు, కానీ ఏదో ఒకటి గ్యారంటీగా దొరుకుతుంది. ఆ మానసిక స్థితి ఉంచుకోండి. అంతతో ఆగాడా, లే అన్నాడు ఆ గురువు. లేచిపోయాడు, పద అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా సాయి భక్తులు బాధ చూడాలి, బాబా నువ్వు వెళ్ళిపోయావా మాకెలాగా అని, నేనేం చేస్తాను నా గురువు నన్ను వదలాలిగా అన్నాడు. అర్థమైందా, ఆ స్థాయిలోకి రండి మీరు. ఇది కొంచెం మీకు అర్థం అవటం కష్టమైనా, అంత కష్టమైంది ఏం కాదు. ఇది ఏంటి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ప్రతిదీ గురువే జీవితంలో, ప్రతి సంఘటన గురువే, ప్రతిదీ కూడా మనకి ఏదో కొంత జ్ఞానాన్ని ఇస్తుంది. అది కొంచెం మనస్సు, ఇది కొంచెం కష్టమైనా మిల్లిమిల్లిగా తీసుకొస్తున్నా కదా నేను, మిల్లిమిల్లిగా మీరు వచ్చినప్పుడు ఇది కూడా అర్థం అవటం మొదలెడుతుంది మీకు. ప్రకృతిలో ఏది జరిగినా కూడా మన మంచికే. వాళ్ళెవరో వచ్చి సాయికి గురువు అంటే సాయి కాదని లేదు, సరే రైట్ అన్నాడు. నానావళి లే అన్నాడు, లేచిపోయాడు. ఆయన స్థలంలో కూర్చున్నాడు, తెలుసు కదా ఈ కదా, సినిమాలో కూడా చూసి ఉంటారు, ఎందుకు కూర్చున్నాడో కూడా చూసి ఉంటాడు. మరి మనం అలాంటి గాడిదలం కాకూడదు, మనం అలాంటి వ్యక్తులం కాకూడదు. సాయి లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తిని మనం పొందాక కూడా ఇలా చిన్న చిన్న స్థాయిల్లోనే మనం జీవించకుండా ఆయన తత్వాన్ని మనము పూర్తిగా అర్థం చేసుకుని నిజమైనటువంటి సాయి భక్తులుగా మనం మారాలి. ఒక దొంగడు కోర్టులో సాక్ష్యం ఇచ్చాడు, ఏమని చెప్పాడు, దొంగలించాను నేను అన్నాడు. ఎందుకు దొంగలించాట, సాయి చెప్పాడు దొంగలించమని నేను చేశాను, అంతగా సాయి ఇచ్చాడంటే అర్థం అదేగా. అంటే ఏం బాధపడలేదు సాయి, వాడు అలా అన్నాడా అన్నాడు, అవుతే కావచ్చు అన్నాడు. అర్థమైందా, జీవితంలో చాలా సంఘటనలు అన్ని మనకి నచ్చేవే జరగవు. సాయిబాబా యొక్క జీవితంలో కూడా అన్ని ఆయనకి నచ్చేవే జరగలేదు. ఏం చేశాడు, సరే అన్నాడు. అల్లా మాది అర్థమవుతుంది కదా, ఆ మానసిక స్థితి, జీవించేటటువంటి స్థితి. ఇది అంతా ఇలా జరుగుతూ ఉంటే భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడేటటువంటి అనేక మంది స్వాతంత్ర యోధులు బాబా దగ్గరికి వచ్చారు. ఆ బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా వాళ్ళకు కావాల్సినటువంటి మార్గదర్శనం ఎలా చేశాడో, ఏ విధంగా చేశాడో మనకి తెలియాల్సిన పని లేదు. కానీ ఖచ్చితంగా భారతదేశానికి స్వాతంత్రం రావటంలో షిర్డీ సాయిబాబా యొక్క పాత్ర చాలా చాలా ఉన్నది అని తర్వాత తర్వాత మనం తెలుసుకుందాం. ఇప్పటికే మనం చాలా తెలుసుకున్నాం, కానీ తెలుసుకున్నటువంటి విషయాలు మీరు గుర్తు ఉంచుకుని మర్చిపోకుండా దాన్ని కనుక ఆచరిస్తే మన జీవితాలు ధన్యమైపోవటమే కాకుండా భారతదేశం యొక్క భవితవ్యత కూడా మారిపోతుందని ఆశిస్తాం. ఆ సాయిబాబా యొక్క అనుగ్రహము, కటాక్షము మన అందరికీ లభించాలని ప్రార్థిస్తూ స్వస్తి.
సాయి యొక్క అవతార రహస్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిన్న దానికి కావలసినటువంటి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకున్నాం. ఎలా జీవించాలో సాయి భక్తులు, ఏ విధంగా జీవించాలో. ఇవాళ ఇంకాస్త లోతుగా వెళ్దాం. ఈ అవతారాలన్నిటికీ కూడా ఒకే పేరు మనం ఇవ్వదలుచుకుంటే వాటికి మనం ఇవ్వవలసినటువంటి పేరు ఏంటంటే మహాకాలుడు, కాలము. కాలోస్మి లోకక్షేకృత్ ప్రవృద్ధో ఋతే పిత్వా నభవింత సర్వే. భగవద్గీత ఏకాదశి అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్తాడు, నేను కాలుణ్ణి. ప్రతి అవతారమూర్తి కూడా చెప్పేది ఏంటి అంటే నేను కాలుణ్ణి. ఈ కాలం అంతటా కూడా ఒక మహాకాలానికి అనుగుణ్యంగా జీవిస్తూ ఉంటుంది. అంటే ఏంటి, ఒక గంట ఉందనుకోండి, ఆ గంటలో 60 నిమిషాలుంటాయి, నిమిషానికి 60 సెకండ్లుంటాయి. కానీ ఈ 60 సెకండ్లు కలిసి 1 నిమిషము, ఇలాంటి 60 నిమిషాలు గంటలోని భాగాలే. కదా. అలాగా రాముడైనా కృష్ణుడైనా క్రైస్ట్ అయినా మహమ్మదైనా బుద్ధుడైనా మహావీరుడైనా ఈ అవతారమూర్తులందరూ కూడా ఆ మహాకాలుల్లోని ఆ కాలానికి అవసరమైనటువంటి విషయాన్ని ఇవ్వటానికి చెప్పటానికి వచ్చినటువంటి వ్యక్తిత్వాలు. ఈ ఉదాహరణ మీకు అర్థమైతే మనలో ఉన్నటువంటి చాలా గందరగోళాలు పోతాయి. గందరగోళాలు చాలా ఉన్నాయి. ఇంతకీ మనం సిద్ధిసాయిని పూజించాలా, సత్యసాయిని పూజించాలా, లేకపోతే రాబోయే అవతారం అయినటువంటి ప్రేమ సాయిని ఇప్పటి నుంచి పూజించేస్తే ఇంకా మంచిది కదా, రకరకాల ఆలోచనలు వస్తాయి. ఇన్ని ఆలోచనలు మనం పెట్టుకోకలే. పిల్లల్ని స్కూల్లో చేర్చిన తర్వాత ఒక సిలబస్ అంటూ ఉంటుంది. ఆ సిలబస్ మహాకాలుడు, అది పూర్తవ్వాలి సంవత్సరం పూర్తయ్యేసరికల్లా. కానీ సిలబస్ మొత్తం ఒక రోజులో చెప్పలేరు కదా. అంచేత ఇవాళ మొదటి పాఠం చెప్తే, రేపు రెండో పాఠం చెప్తే, తర్వాత మూడో పాఠం చెప్తే, ఖచ్చితంగా తర్వాత నాలుగో పాఠం ఐదో పాఠమే కదా చెప్పుకుంటాం మనం. అదేవిధంగా ఈ అవతారాలలో కూడా ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు, ఒక పాఠం తర్వాత ఒక పాఠం మనకి చెప్తున్నారు అన్నది మనకి అర్థమైపోతే అసలు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే ప్రశ్నే రాదు. అసలు అక్కడ ఆహారం తీసుకుంటున్నప్పుడు కరివేపాకు ఇంపార్టెంటే, పప్పు ఇంపార్టెంటే, అన్నము ఇంపార్టెంటే, టొమాటో కూడా ఇంపార్టెంటే. ఇచ్చేత మేము టొమాటోను చూడం అంటే ఆ రోజు ఏమంట చేయదలుచుకుంటే ఆవంట. అందులో అన్ని కూడా భాగాలే. ఇందులో ఏది ముఖ్యమైన భాగం ఏం చెప్తాం మనం? ఏది ముఖ్యమైందో అన్ని ముఖ్యమైందే. ఇది మీరు అవగాహన చేసుకోండి. అంచేత మహాకాలులలోని భాగాలుగా ఈ అవతారమూర్తులందరూ కూడా మన మధ్యకు వస్తున్నారు. అంచేత ఈ అవతారమూర్తుల యొక్క ఆ మహాకాల స్వరూపాన్ని మనం ఇవాళ అర్థం చేసుకుందాం. అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వం మనం ఏం చేయాలి. ఒక డిపార్ట్మెంట్ లో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉంటాడు, అతను చెప్పినట్టే మిగతా వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. కానీ మిగతా వాళ్ళు ఎలాగైతే పాఠాలు చెప్తున్నారో హెడ్ కూడా పాఠాలు చెప్తాడు. టైం టేబుల్లోకి అదే టైం ప్రకారం వెళ్ళాలి కదా. అలాగే షిర్డి సాయి యొక్క వ్యక్తిత్వం ఏంటి అంటే ఒక హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ లాగా, రాజాధిరాజ యోగి రాజ. కానీ హెడ్ అయిపోయినంత మాత్రాన ఆయన అంత సిలబస్ పూర్తి చేయలేడు, చేయకూడదు కూడా, అసంభవం అది. కానీ హెడ్ ఏం చేయగలడు? మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ల వాళ్ల కార్యక్రమాలు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, చేయకపోతే శిక్షిస్తాడు కూడా. ఎవరిని? మన్ని కాదు, వాళ్ళని. కరెక్ట్ గా చేస్తున్నారా లేదా కొంచెం ఈ భావన కనుక మనం చేసుకుంటే హెడ్కి దగ్గరగా ఉండటం మంచిదే. కానీ హెడ్ చెప్పిన పాఠాలే చదువుకుని మిగతా వాళ్ళు చెప్పిన పాఠాలు మనం వినలేదనుకోండి ఏం చేస్తాడు హెడ్? వాయిస్తాడు. ఈ మహాకాల స్వరూపాన్ని మీరు కనుక అర్థం చేసుకుంటే రెండు విషయాలు మనకి బోధపడతాయి. శ్రీ మహావిష్ణువు రాజ్ఞేయ ప్రవర్త మానస్య అద్యబ్రహ్మణ ద్వితీయ పరాధే శ్వేతవరా కల్పే వైవస్వత మన్వంతరి కలియుగి ప్రథమపాది జంబూద్వీపి దత్తవర్షి ఎంత చెప్పకుండా వస్తాం కదా. ఆ కాలం యొక్క విభజన, ఈ రోజు మనం ఎక్కడున్నాం అది చాలా ఇంపార్టెంట్. మనము ఆ విషయాన్ని మర్చిపోయాం. ఎప్పుడో సంకల్పం చేసుకుంటున్నప్పుడు ఈ శ్లోకాలు చదువుతాం, ఈ మంత్రాలు చదువుతాం. ఆ మంత్రాలు చదువుతున్నప్పుడు కూడా చాలా సార్లు ఆ మంత్రాలు ఆ శబ్దాలు వెనక ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకోకుండా శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే. శుభకరణం అంటే, శుభయోగం అంటే, శుభ నక్షత్రం అంటే పంచాంగం చూస్తే మనకి ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం తెలుస్తుంది. కనుక శుభ నక్షత్ర అనే చోట శుభ తీసేసి ఆ రోజు నక్షత్రం పేరు చదువుతాం. కానీ మనం ఇది నేర్చుకునేటప్పుడు ఏ రోజు మనం ఇది నేర్చుకోబోతున్నామో, ఏ రోజు మనం ఈ మంత్రాన్ని ఉపయోగించుకోబోతున్నామో తెలియదు. కనుక శుభ నక్షత్ర అనేస్తాం. శుభ నక్షత్ర అంటే మన ఉద్దేశం ఏంటి? ఆ రోజు నువ్వు ఏ నక్షత్రం ఉందో ఆ పేరు చెప్పాలి అక్కడ. మరి శుభయోగి అంటే ఆ రోజు ఏ యోగం ఉందో అది చెప్పాలి. శుభకరణి అంటే ఆ రోజు ఏ కరణం ఉందో అది చెప్పాలి. శుభతిథో, ఆ రోజు ఏ తిథి ఉందో అది చెప్తాం మనం. శుభవాసరే, ఆ రోజు ఏ వారం అయిందో అది చెప్తాం. అంటే ఐదు చెప్పుకుంటున్నాం మనం అక్కడ. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. కాలేజీకి వెళ్తున్నాం మనం, ఇవాళ ఏం వారమో తెలియకపోతే తీసుకెళ్లాల్సినటువంటి పుస్తకాలు తీసుకెళ్లలేము. ఇంచేత ఖచ్చితంగా టైం టేబుల్ చూసుకుంటాం. అందులో ఎండాకాలం సెలవులు అయిపోయాక మొట్టమొదటి కాలేజీ మొదలు పెడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా రోజు చూసుకుంటారు, ఇవాళ ఏ లెక్చరర్ వస్తాడు, ఎవడొస్తాడు, మర్చిపోయాం కదా రెండు నెలలు కదా. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మనం చదువుతాం, మనం ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు చదవటం లేదా మనం? వారం ఏంటో, తిథి ఏంటో, నక్షత్రం ఏంటో, యోగం ఏంటో, కరణం ఏంటో, దాని ప్రకారము మీ జీవితాలు మారాలి. కానీ దాని ప్రకారం మన జీవితం ఎందుకు మారటం లేదంటే టైం టేబుల్ మనకి తెలియదు. ప్రకృతి యొక్క టైం టేబుల్, మహాకాలుడి యొక్క టైం టేబుల్ మనకి తెలియదు. అంచేత ఏ రోజు ఏం చేయాలి, చాలా విశేషమైనటువంటి యోగ విద్య రహస్యాలు ఈ సంకల్పంలోనే ఉన్నాయి. మనం జీవిస్తున్నటువంటి కల్పాన్ని శ్వేతవరాహ కల్పం అంటాం. మరి కృష్ణవరాహ కల్పం ఉందా లేదా మనకు తెలియదు. శ్వేతవరాహ కల్పం అంటే ఏమిటి, ఎప్పుడు మొదలైంది, ఎవరు మొదలెట్టారు దీన్ని తెలియదు. వైవస్వత మన్వంతరే ఇది కొంతమందికి తెలుసు. వైవస్వత మన్వంతరం అంటే ఈ మన్వంతరానికి రాజు వైవస్వతుడు అనేటువంటి ఒక వ్యక్తి. మరి ఆ వైవస్వత మనం ఏం చేస్తున్నాడు తెలియదు మనకి. ఇప్పుడు వాజ్పేయి ఏం చేస్తున్నాడు ఇవాళ మనకి తెలుసా? వాజ్పేయి మనసులో ఏముందో మనకి తెలుసా? కానీ మనకి తెలిసింది ఏంటి అంటే అతను ఏమనుకుంటే అది భారతదేశంలో జరుగుతుంది. అతను ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కనుక అది మంచి నిర్ణయం కావచ్చు, చెడు నిర్ణయం కావచ్చు, మనకి తెలియదు. ఇప్పుడు ఇవాళ పొద్దున్నే నిద్రలేచి వాజ్పేయి గారు సరే మనం యుద్దం వేసేద్దాం, బాంబు వేసేద్దాం పాకిస్తాన్ మీద అన్నాడు అనుకోండి, మనం ఆపగలమా? మనం చెప్పగలమా వద్దని? వద్దు, ఇవాళ యుద్దం చేయొద్దు, మనకేమో యుద్దం అవ్వాలనుంది. ఆయన వేయడు బాంబులు, ఏం చేయగలం మనం? అలాగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పృథ్వీగ్రహము, పృథ్వీగ్రహం గురించి మాట్లాడుతున్నాను. పృథ్వీగ్రహము వైవస్వతుడు అనేటటువంటి ఒక మహావ్యక్తి యొక్క చేతనత్వంలో జీవిస్తోంది, ఎదుగుతోంది. కానీ మనకి గవర్నమెంట్ ఉందని ఎలా తెలియదు. చాలా మందికి ఇప్పుడు హోమ్ మినిస్టర్ అవడం అంటే తెలిసిపోయి ఉండొచ్చు, రోజు రోజుకి మారిపోతున్నారే. ఎవరో హోమ్ మినిస్టర్ మనకి తెలియదు, కానీ ఉంటాడు గ్యారంటీగా. ఆ పదవి ఉంటుంది, ఆ వ్యక్తి ఉంటాడు, అక్కడ నిర్ణయం తీసుకునేటటువంటి అథారిటీ ఉంటుంది వాడికి. అలాగా మన ప్రవర, ఎప్పుడు మనం అష్టోత్తర పూజ చేసినా, యజ్ఞాలు చేసినా, మంచి పనులు చేసినా, పెళ్లిళ్లు జరుపుకున్నా, ఉపనయన సంస్కారాలు చేయించుకున్నా, నామకరణ సంస్కారాలు చేయించుకున్నా, విద్యారంభ సంస్కారాలు చేయించుకున్నా, ఏవి చేయించుకున్నా కూడా ఇది మనం ఖచ్చితంగా చెప్తున్నాం. ఇదంతా కూడా ఎందువల్ల చేయగలుగుతున్నాం అంటే అక్కడ వైవస్వత మని ఉన్నాడు, గవర్నమెంట్ ఉంది అక్కడ. మరి ఆ గవర్నమెంట్ మనకి తెలియటం లేదు. మనం వెళ్లి హైదరాబాద్కి వెళ్లి నేను గవర్నర్ని చూస్తాను అంటే రాణిస్తారా? ఇప్పుడు గవర్నర్ ఉన్నాడని తెలుసు మనకి, ముఖ్యమంత్రి ఉన్నాడు. సరేనండి, మేమే ఓటు వేశాం ఆయనకి, మేమే గెలిపించాం ఆయన్ని, అంచేత మేము వెళ్లి ఆయన్ని చూసేస్తాం, రానివ్వరు కదా. అలాగే ఆ ముఖ్యమంత్రి యొక్క పని చేస్తున్న వాడు ఎవడైనా ఉన్నాడనుకోండి, చాలా విశేషమైనటువంటి సూచన నేను తీసుకుని వచ్చానండి, ముఖ్యమంత్రికి చెప్పాలి, ఇది చెప్పకపోతే చాలా గద్దరగోళం అయిపోతుంది అని ఎవడైనా ఒక వ్యక్తి వచ్చాడనుకోండి, వాడిని వండిస్తారా వెళ్ళివరా? ఖచ్చితంగా వండిస్తారు. ఇంచేతంటే ఏంటో ఆ కబురు అంటే మనం ఏమి చేస్తే ఈ అవతారమూర్తుల దగ్గరికి వెళ్ళగలం, వాళ్ల పనులు చేస్తే అవతారమూర్తి దగ్గరికి వెళ్ళగలం. వాళ్ల పనులు చేయలేదనుకోండి, ఒక నియమాలు ఉంటాయి, ఆ నియమాల ప్రకారం గవర్నమెంట్ నడుస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి వరకు వెళ్ళక్కర్లేదు. మీరు ట్యాక్స్ కట్టేస్తే మీకు వాటర్ సప్లై వచ్చేస్తుంది, మీరు ట్యాక్స్ కట్టేస్తే కరెంట్ వచ్చేస్తుంది, ముఖ్యమంత్రి వరకు వెళ్ళక్కర్లేదు అది. అంచేత మీకు కోరికలు ఉన్నాయే, ఈ చిన్న చిన్న కోరికలు ఏవైనా ఉన్నాయో మీరు దానికి తగిన ట్యాక్స్ కట్టేస్తూ ఉంటే అవి జరిగిపోతూ ఉంటాయి. అంతకంటే పెద్ద కష్టమేం పడక్కర్లే మీరు. కానీ అసలు సాయి తత్వాన్ని అర్థం చేసుకుని ఆ సాయిని మేము చూడాలి, ఆ సాయి దగ్గర వాళ్లగా మేము మనుగడ సాగించాలి, మా జీవితాలు సాయితో అంకితం అయిపోవాలి అంటే ఇంకా మీరు చేయవలసిన పని ఏంటి అంటే ఆయనకు కావలసిన పని మీరు చేయాలి.
మనం ఎప్పుడు కూడా ఈ అవతార మూర్తుల దగ్గరికి అక్కడికి వచ్చి గుళ్ళు కట్టేసి దేవాలయాలు కట్టేసి వాళ్ళకేం కావాలి అని మనం అడగం, మనకేం కావాలి అని అడుగుతాం. అది తప్పు మాత్రం కాదు, అది గుర్తుంచుకోండి. చాలా మంది నేను ఈ మాటలంటే ఏమంటారు అంటే, మరి అయితే మరి ఏం చేయమంటారండి? ఖచ్చితంగా చేయండి. మినిస్టర్ అయిపోయిన వాడు కూడా భోజనం చేస్తాడు కదా, భోజనం చేయడావాడు. స్నానం చేయాల్సిందే కదా, వాడింటికి పవర్ సప్లై ఉండాల్సిందే కదా, వాడింటికి వాటర్ సప్లై ఉంటుంది కదా, వాడు ట్యాక్స్ కట్టుకోవాల్సిందేగా. మనం కట్టుకుందాం, మన కోరికలు తీర్చడానికి దానికి కావాల్సినటువంటి ఏమి జరగాలో అది ఖచ్చితంగా చేసుకుందాం మనం. కానీ ఇంకొక మెట్టు పైకి వెళ్దాం మనం. ఏంటో ఇంకొక మెట్టు పైకి వెళ్దాం. అసలు ఈ అవతార మూర్తులందరూ పృథ్వీ గ్రహం మీదకి ఎందుకు వచ్చారు? రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, క్రైస్ట్ వచ్చాడు, మొహమ్మద్ వచ్చాడు, బుద్ధుడు వచ్చాడు, మహావీరు జైనుడు వచ్చాడు. వీళ్ళందరూ కూడా ఆ మహాకాలుడు పని చేయటానికే వచ్చారు అన్నది మనం గుర్తుంచుకోవాలి. వీళ్ళు వేరువేరు కాదు. ఆ దేశకాల పరిస్థితులకి ఆ టైంకి ఏది అవసరమో అది చేయటానికి వచ్చారు వాళ్ళు. మరి ఏది అవసరం, ఏది చేయాల్సి వచ్చింది అంటే, మామూలుగా ఒక మాటలో జవాబు చెప్పాలి అంటే, యోగ విద్య. గురువుల దగ్గర, అవతార మూర్తుల దగ్గర, మిగతా వాళ్ల దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి విద్య ఏమిటి అంటే యోగ విద్య. కానీ కృష్ణుడు కాలం నాటికే, అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్నప్పుడు నాటికే కృష్ణుడు కూడా బాధపడతాడు. సకాలేన మహత యోగో నష్ట పరంతప. కాలంలో అసలు ఈ యోగం ఎందుకు నేర్చుకుంటున్నాం అన్నది మర్చిపోయాం. ఈనాడు కూడా మన యూనివర్సిటీ విద్యలు, డాక్టర్లు, ఇంజనీర్లు ఎందుకు చదువుకుంటున్నారో మర్చిపోయారు వాళ్ళు. ఎందుకు చదువుకుంటున్నారంటే డబ్బు కోసం చదువుకుంటున్నామని జవాబిస్తున్నారు. అంతే కదా, మనం కూడా మన పిల్లల్ని ఎందుకు చదువుకుంటున్నామంటే డబ్బు కోసం. చాలా మంది పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి, మాస్టారు బయోకెమిస్ట్రీలో చేర్పించాలా, బయోటెక్నాలజీలో చేర్పించాలా, లేకపోతే మైక్రోబయాలజీలో చేర్పించాలా. నేను మామూలుగా వాళ్ళని ఏమడుగుతా అంటే, మీ పిల్లవాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులో చేర్పించండి అని. ఇంట్రెస్ట్ కాదండి, దీని గురించి చెప్పండి మీరు. డబ్బు దేంట్లో ఎక్కువ వస్తుందో చెప్పండి, అందులో చేర్పిస్తాం. అంటే ఏంటి, అసలు విద్య యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయాం మనం. విద్య జ్ఞానం కోసం చేస్తున్నాం. ఆ జ్ఞానము మీకు ఖచ్చితంగా ధనం సంపాదించి పెడుతుంది, అందులో డౌట్ లేదు. జ్ఞానం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా నువ్వు వెళ్లవలసిందే. అంచేత ఏ జ్ఞానం ఉన్నా డబ్బు వస్తుంది. కాలేజీలో సైన్స్ లెక్చరర్స్ లేరు, హిందీ లెక్చరర్ ఉన్నాడు, సంస్కృతం లెక్చరర్ ఉన్నాడు, ఇంగ్లీష్ లెక్చరర్ ఉన్నాడు, కామర్స్ లెక్చరర్ ఉన్నాడు, వాళ్ళెవరికి డబ్బు రావటం లేదా? మరి ఎందుకు ఈ పిచ్చి? బయోకెమిస్ట్రీ చదవాలా, బయోటెక్నాలజీలో చదవాలా అని. ఏం చదివినా జ్ఞానం ఉంటే డబ్బు వస్తుంది, జ్ఞానం రాకపోతే డబ్బు రాదు. ఇంకా చాలా పెద్ద ఉదాహరణ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఈ జ్ఞానం గురించి ఈ రెసిడెన్షియల్ కాలేజీలు వచ్చాక నిజమైనటువంటి జ్ఞానం యొక్క విలువ తెలుస్తోంది. కెమిస్ట్రీ లెక్చరర్స్ చాలా మంది ఉంటారు, కానీ అందరూ రెసిడెన్షియల్ కాలేజీలో చెప్పలేరు. ఎవరు చెప్పగలరు అక్కడికి? జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు ఆదరించి పిలిచి, బాబు నీకు 7 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, నువ్వు చెప్పు మా పిల్లలకి చాలు. అదే కెమిస్ట్రీ లెక్చరర్ డిగ్రీ కాలేజీలో పనిచేస్తూ ఉంటాడు, వాడి క్లాసుకి పిల్లలే రాదు. ఇంచేత జ్ఞానం లేదు. అంచేత జ్ఞానము అంటూ ఉంటే మేము ఎప్పుడైనా ఆదరణ ఉంటుంది, అది మర్చిపోయాం. మన పిల్లలకి జ్ఞానం సంపాదించుకోమని చెప్పాం మనం. ప్రాక్టికల్స్ టైం అప్పుడు మనుషులు నా దగ్గర వస్తారు, పేరెంట్స్, మా పిల్లవాడికి మార్కులు వేయండి. ప్రతి చోట జరుగుతున్నది ఇది. వేసేస్తాం, మార్కులు వేయటానికి ఏముంది, కానీ వేసేస్తే ఏమవుతుంది? జ్ఞానం లేదు కదా. పేరెంట్స్కి అది తెలియకపోతే ఇంకా పిల్లలకి ఏముంది? మా నాన్న చూసుకుంటాడే, మా నాన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఏమీ గాభరా పడక్కర్లేదు, మార్కులు పడిపోతాయి. మార్కులు పడిపోతాయి సరే, నీ జ్ఞానం ఏది? చాలా మంది లెక్చరర్స్ ని నార్త్ ఇండియాలో ముఖ్యంగా నేను చూశాను, వాళ్ళు ఎన్నో ఇంగ్లీష్ చేస్తారు, అప్లికేషన్ రాయలేరు, లీవ్ అప్లికేషన్. ఈ రోజు నేను కాలేజీకి సెలవు పెడుతున్నాను, నాకు ఒక రోజు సీఎల్ ఇవ్వవలసింది అని ఇంగ్లీష్ లో రాయలేరు వాళ్ళు, ఎంఏ ఇంగ్లీష్. మరి ఎవరి దగ్గరికి వస్తారు? నేను కెమిస్ట్రీ లెక్చరర్ని, నాకు ఇంగ్లీష్ రాదు, నా చేత రాయించుకుంటారు. మరి ఇక్కడ ఎలా ఉందో పరిస్థితి నాకు తెలియదు అనుకోండి, నేను నార్త్ ఇండియా పరిస్థితి చెప్తున్నాను నేను. అంటే వాడు చదివినా కూడా వాడి మనస్సు ఎలా ఉంటుందో ఊహించుకోండి. క్లాస్కి వెళ్తాడు, ఏ పిల్లవాడు ఎప్పుడు ఏ ప్రశ్న అడుగుతాడు. బయట రోడ్డు మీద నడుస్తూ ఉంటాం, ఇంగ్లీష్ లెక్చర్ అని చెప్పగానే వాడు ఏదైనా అడిగితే ఇంగ్లీష్లో మనం జవాబు చెప్పగలమా చెప్పలేమా. ఎప్పుడు మీరు భయంతోనే బతుకుతారు, బాధతోనే బతుకుతారు, ఎప్పుడు టెన్షన్, ఇంకా జీవితాంతం మీకు. అందువల్ల ఈ బీపీలు డయాబెటీస్లు, ఎవరికి జ్ఞానం లేదు జీవించటానికి. ఎవరిని నేను కించపరచటం లేదు, నేను చెప్పే భావం అర్థం చేసుకోండి. సాయి దగ్గర మనం ఉన్నప్పుడు ఆ శక్తి మనం సంపాదించుకోగలగాలి, ఆ విద్య మనం సంపాదించుకోగలగాలి, ఆ ధైర్యం మనం సంపాదించుకోగలగాలి. జీవితంలో మనము కూడా ఆయన వలె, ఆయన వెళ్ళిపోయినా ఎంతమందికి దారి చూపించగలుగుతున్నాడు, ఎంతమందికి ధైర్యం ఇవ్వగలుగుతున్నాడు. సాయి ఉన్నాడే, నాకేం భయం లేదు అని అనుకుంటున్నాం కదా. మరి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? యోగ విద్య వల్ల వచ్చింది. ఆ యోగ విద్య అభ్యసించాలి తప్ప ఈ విద్యలాగా మళ్ళా అక్కడ నటించకూడదు. నటిస్తే మళ్ళా ఏం లాభం? కళ్ళు మూసు కూర్చున్నాం కొంగ జపం అంటానే. నటనకు ఇస్తే ఆధ్యాత్మిక విద్య గబుక్కుని బండారం బయటపడుతుంది, మామూలు విద్యలో అయితే బయటపడదు. కానీ అంచేత ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం, ఈ యోగ విద్యను మొట్టమొదట నేను సూర్యుడికి నేర్పాను. అంచేత ఈ యోగ విద్య అంతటికీ మూల పురుషుడు ఎవరు అని మనం పట్టుకోదలుచుకుంటే సూర్యుడవుతాడు. ఈ సూర్యుడు ఎవరికి నేర్పారు? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ. ఆ సూర్యుడు వైవస్వత మనువుకి చెప్పాడు. ఇంచేత వైవస్వత మనువు ఏ నియమాల ఆధారంగా మనని పాలిస్తున్నాడు, ఈ పృథ్వీ గ్రహాన్ని పాలిస్తున్నాడు అంటే సూర్యకిరణ విజ్ఞానం ద్వారా పాలిస్తున్నాడు. యోగ విద్య అన్నా సూర్యకిరణాలన్నా ఒకటే. అందుకే జ్ఞానాన్ని జ్ఞాన భాస్కరుడు అంటాం, వెలుతురు వచ్చిందంటాం, ట్యూబ్లైట్ వెలిగిందా అని అడుగుతాం మనం కొంతమందిని. అంటే ట్యూబ్లైట్ వెలిగిందంటే ఉద్దేశం ఏంటి? అర్థమైందా అని. అంటే లైట్ వచ్చిందా అని. లైట్ ఎవరి ద్వారా వస్తుంది? సూర్యుడి ద్వారా వస్తుంది. అంచేత యోగ విద్య అన్నా సూర్యుడి యొక్క నియమాలు మనకి తెలియాలి అన్నా ఒకటే. అంచేత ఆ సంకల్పంలో ఏం చెప్పుకుంటున్నామో చూడండి. తిది చెప్తాం మనం. తిది అంటే ఏంటి? సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్నటువంటి కోణము. సూర్యుడు చంద్రుడు ఒకే చోట ఉంటే అమావాస్య అంటాం, 0 డిగ్రీస్ లో. సూర్యుడు చంద్రుడు ఒకదానికొకటి ఎదురుగా ఉంటే మనము పూర్ణిమ అంటాం. మరి అది తెలియదు మనకి. సూర్యుడు చంద్రుడు ఒక చోట ఉంటే మనం ఎలా చేయాలి ఆ రోజు అమావాస్య నాడు, పూర్ణిమ నాడు మన జీవితాలు ఎలా జీవించుకోవాలి అనేటటువంటి యోగ విద్య మనం మర్చిపోయాం. అసలు దాన్ని పట్టించుకోవటం లేదు. పట్టించుకోకపోయినా సూర్యుడు అక్కడ ఉన్నాడు కదా, మన జీవితం సూర్యుడి మీదే ఆధారపడి ఉంటుంది కదా. ఈనాడు బయోకెమిస్ట్రీ చివరికి ఆ నిర్ణయానికే వచ్చింది, సూర్యుడు నీరు లేకపోతే జీవితమే లేదు. అంచేత మనం ఏ పూజ మొదలెట్టినా మొట్టమొదటి ఏం చేశామంటే కలశ స్థాపన చేస్తాం. ఎప్పుడు పూజ చేసినా కలశంలో ఏముంటుంది? నీరు ఉంటుంది. ఖచ్చితంగా దాని పక్కన మనం దీపం పెడతాం. దీపం ఏంటి? సూర్యుడికి ప్రతీక, జ్ఞానానికి ప్రతీక, వెలుతురికి ప్రతీక. అంచేత ఈ విద్య మనం నేర్చుకోవాలి. నీటికి సంబంధించినటువంటి విద్య, జ్యోతి అగ్నికి సంబంధించినటువంటి విద్య. ఈ విద్య ఎప్పుడైతే మన జీవితాలలో ప్రవేశిస్తుందో మన జీవితాలు చాలా ఆనందమయమైపోతాయి. కానీ ఈ విద్యను ఆధారంగా చేసుకుని మనం ఏం చేయాలి అనే దానికి ఆధారం ఏం చెప్పారంటే గురువులు వాళ్ళు ఓం. కానీ ఓంని మనం ఉపయోగించుకోవటం రాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటే ఏంటి, ప్రపంచం అంతటా ఉన్నటువంటి ఈ హెల్త్ మినిస్ట్రీస్ అన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. ఈ మధ్య టీవీ అడ్వర్టైజ్మెంట్ లో చూస్తూ ఉంటారు కదా, పిల్లవాడికి విరోచనాలు అవుతూ ఉంటే ఒక చిన్నపిల్ల ఏం తీసుకొచ్చి ఇస్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేసినటువంటి ఆ ఓరల్ చూశారు అడ్వర్టైజ్మెంట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అది ప్రపంచం అంతటికీ శాసించేటటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి సంస్థ. చాలా పెద్ద పెద్ద డాక్టర్లు వాళ్ళు, ఇంటర్నేషనల్ గా ఉండేటటువంటి డాక్టర్లు అందరూ కూడా అందులో సభ్యులుగా ఉంటారు. ప్రపంచానికి ఏది మంచిదో వాళ్ళు అందజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. 1995లో ఒక న్యూస్ పేపర్ రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఓంకారం గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇవాళ నుంచి మీ జీవితాలలో కూడా ఓంకారం ప్రవేశపెట్టించుకుంటే యోగ విద్య మీకు మిల్లిమిల్లిగా అలవాటవుతుంది. ఏం చెప్పాడు ఆయన అక్కడ, 800 మంది దంపతులను తీసుకున్నారు కదా వాళ్ళు ఇంటర్నేషనల్ గా, అందులో జపనీస్ దంపతులు ఉన్నారు,
చైనీస్ దంపతులు ఉన్నారు, హిందూ దంపతులు, ఇండియా వాళ్ళు ఉన్నారు, అమెరికన్ వాళ్ళు ఉన్నారు, రష్యా అందరూ వండే వాళ్ళు కదా. ఆ దంపతులు ఎలాంటి వాళ్ళు అంటే డాక్టర్లు అందరూ కూడా నిర్ణయానికి వచ్చారు వీళ్ళకి పిల్లలు పుట్టరు, వాళ్ళకు ఉన్నటువంటి శారీరక లోపాల వల్ల ఈ దంపతులకి పిల్లలు పుట్టరు. వాళ్ళ చేత 6 నెలల పాటు ఓంకారం చేయించారు, పొద్దున్న 1/2 గంట, సాయంత్రం 1/2 గంట. 3 నెలల లోపల 180 మందికి పిల్లలు కలిగే సూచనలు కనిపించాయి. అంటే అసంభవమైనది సంభవం అవుతుంది ఓంకారం వల్ల. ఆ ఓంకారాన్ని మర్చిపోయాం. సాయిని వాళ్ళని కూడా ఏమని చెప్తాం మనం, ఓంకార స్వరూపులనే కదా చెప్తాం. ఆ ఓంకారాన్ని మర్చిపోయాం మనం. కానీ గురువులు పాపం చాలా మంచివాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఎలాగో ఓంకారాన్ని మర్చిపోతారని ఏదో ఒక నామానికి ముందు ఓంకారం పెట్టించి మీ పేరు చదివిస్తారు. ఇంకేం చేస్తావు నువ్వు, ఓంకారం అనుకుండా ఉండలేవు కదా. కానీ ఆ నామానికి శక్తి ఇస్తున్నది ఏంటి అంటే ఓంకారము. ఈ ఓంకారాన్ని పతంజలి యోగ సూత్రాలలో పూర్వేషామపి గురువు కాలేన అనగచ్చేదాతం చెప్తాడు. ఈ ఓంకారమే గురువులందరికీ కూడా గురువు, కాలానికి అతీతమైనటువంటి గురువు. కాలాతీతమైనటువంటి ఆ గురువుని మనం మర్చిపోయాం, ఓంకారాన్ని మనం మర్చిపోయాం. ఇంచేత ఆ ఓంకారాన్ని ఉచ్చారణ చేసే విధానాన్ని నేర్చుకోండి. మీరు మీకున్నటువంటి అనేక సమస్యలు దాంతో తీరిపోతాయి. సేపు చేసుకోగలిగితే ఇప్పటికే మీ తల దిన్నెక్కిందా లేదా? వైబ్రేషన్స్, జ్ఞాన జ్యోతి, జ్ఞాపకం ఉండటం లేదండి, చదివింది. ఈ బీపీలు, ఈ డయాబెటీస్లు, ఇవన్నీ కూడా దీంతో కదా. పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు కలిగితే అది కూడా చెప్తున్నది మామూలు డాక్టర్లు కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఈ శక్తి సాయి లాంటి వాళ్ళలో చాలా ఎక్కువ ఉంది, ఓంకారం యొక్క శక్తి. కనుక ఆయన మాట్లాడినా ఆ శక్తి మనలోకి వస్తుంది. మనం ఓంకారం చేయకుండా అఫలితాలు వస్తుంటాయి. కానీ ఎంతసేపు మనం వాళ్ళ మీద ఆధారపడతాం? మనం కూడా ఆయనలాగా అవ్వాలనే కదా ఆయన కోరిక. అంచేత దానికి కావలసినటువంటి విధానాలలో మొట్టమొదట ఇవాళ అర్థం చేసుకున్నది ఏంటి అంటే సాయి తత్వానికి ఆధారము కాలము. వీళ్ళందరూ కూడా మహాకాలుడి స్వరూపాలే. ఆ కాలాలలో ఎవరికి ఏ విధమైనటువంటి విద్య బోధించాలో ఆ విద్య బోధించడానికి వాళ్ళు టైం టేబుల్ ప్రకారం వచ్చేస్తారు. వాళ్ళు లెక్చరర్ ఉన్నాడు, టైం టేబుల్ ప్రకారం వచ్చేస్తాడు. మనుషులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకే నేను 7 o'clock వచ్చేసాక ఏం చెప్పాను, ఎవరున్నా సరే మనం మొదలెట్టేద్దాం. మనుషుల కోసం ఆగేటటువంటి లక్షణం సాయి దగ్గర తెచ్చుకోవద్దు మనం. మనకి గురువు ఎవరు అంటే, మనకి శాసించే హక్కు ఎవరికి ఉంది అంటే సాయికి మాత్రమే ఉన్నది. మనం టైం చెప్పుకున్నాం, టైంకి జరగాల్సిందే. వీలున్న వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. అలాగే మీ జీవితాలలో కూడా టైంకి ప్రాముఖ్యత ఇవ్వండి. ఎక్కడికైనా వెళ్తాం అన్నాం, చెప్పిన టైంకి వెళ్ళండి. ఇప్పుడు ఒక పెద్ద అలవాటు ఏమైపోయిందంటే మీటింగ్ 6:30 అంటే 7:30 వస్తారు. చాలాసార్లు నా మీటింగ్ గురించి టైం ప్లాన్ వేయదలుచుకుంటే చాలా మంది నాతో ఏమంటారంటే, మాస్టర్ మీరు 8 o'clock మొదలు పెడతారు. 7:30 చెప్తాను అన్నాను అనుకో, లేకపోతే 7:30 చెప్తాను అన్నాను అనుకో, అయితే మేము ప్యాంప్లెట్లు 6:30 అని వేస్తా ఉన్నారు. అదేంటయ్యా ప్యాంప్లెట్లు 6:30 వేయటం? నేను 7:30 చెప్తానంటే వాళ్ళు 1 గంట ముందు వచ్చేస్తే అంటే వాళ్ళు రారండి, 6:30 అంటే 7:30 వస్తారు. కాదు, మనం అలవాటు చేద్దాం. ఈసారి ఎప్పుడైనా రామకృష్ణ మాట్లాడతాడు అంటే వాళ్ళు ఖచ్చితంగా టైంకి వచ్చేస్తారు. మనం లేట్ ఎందుకు చేస్తామంటే అలవాటు అయిపోయాం దానికి. కానీ ఒక ప్రమాదం జరుగుతోంది అక్కడ. సూర్యకిరణ విజ్ఞానంలో మీరు 1 సెకండ్ లేట్ అయినా కాలం మారిపోతుంది, లగ్నాలు మారిపోతాయి, జాతకాలు మారిపోతాయి, ఫలితాలు మారిపోతాయి. అంచేత మీరు ఓ నిర్ణయం తీసుకోండి ఇవాళ ఆ సాయి దగ్గర. మేము చెప్పిన టైంకి చేస్తాం, మిగతా వాళ్ళు ఏం చేస్తారో మనకు అనవసరం. ఇవాళ అదే కదా నేను చెప్పాను, మనం ఏడుంపాలకు మొదలెట్టేస్తే అందం బాస్తాను మొదలెట్టేశాం. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, ఏమనుకోరు, ఓహో ఇదాగే ఉంటుందని, ఎంత హాయిగా ఉంటుందో ప్రాణానికి. అలాగే ఏ టైంకి ఆపేస్తా ఉంటామో ఆ టైంకి ఆపేయాలి. ఖచ్చితంగా నేను ఆపేస్తాను 8 గంటలకి. ఎందుకు, మీరు 8 గంటలకు అయిపోతుంది కదా అనుకుని కదా వస్తారు ఇక్కడికి. అంచేది మీరు 8:20 ఎవరికో ఏదో ఇంకో టైం ఇచ్చి ఉంటారు. మీరు నేను ఇక్కడ ఊకదంపుడు కొట్టి పారేశాను అనుకోండి 9 గంటల వరకు, మీకు సరే బాగానే ఉంటుంది కానీ అక్కడ వచ్చిన వాడు. అంచేత కాలానికి విలువ ఇవ్వటం నేర్చుకోవటమే యోగ విద్య అది గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా ఆ కాలం అయిపోగానే అయిపోతుందని చెప్తూ ఉంటాడు కదా, టైం వచ్చింది వెళ్ళిపోవాలంటాడు అంతే. ఒక షిర్డీ సాయి జీవితంలోనే ఆ చమత్కారం జరిగింది నాకు తెలిసి. వెళ్ళిపోయాడు, 3 రోజుల తర్వాత మళ్లీ తిరిగి వచ్చాడు. మిగతా వాళ్ళు అలా వెళ్ళిపోతే వెళ్ళిపోతాయి, రాముడైనా కృష్ణుడైనా క్రైస్ట్ మళ్ళీ రిసరక్షన్ జరిగింది. అలాగే కొన్ని కొన్ని సంఘటనలు జరిగి ఉండొచ్చు కానీ క్రైస్ట్ మన సాయి యొక్క జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైన ఏంటంటే ఆయన కాలాతీత, ఆయన మన కాలాన్ని దాటినటువంటి వాడు. కాలాన్ని దాటినటువంటి వాడే కాలాన్ని శాసించగలడు. మనం కాలంలో ఉన్నాం, ఇంచేత మనం కాలాన్ని శాసించలేం. కనుక మీరు ఖచ్చితంగా మీ జీవితాలలో ఒక ఫిక్స్డ్ రొటీన్ వేసుకోండి. సాయిబాబా చరిత్ర మీరు చదివితే మీకు తెలుస్తుంది, పొద్దున్నే లేవగానే ఆయన ఏం చేసేవాడు, మొహం ఎలా కడుక్కునేవాడు, ఏ దిశలో తిరిగి మొహం కడుక్కునేవాడు, తర్వాత లెండీకి ఎలా వెళ్లేవాడు, అక్కడ అహ్మద్ ఎలా కాపలా కాస్తూ ఉండేవాడు, దాని తర్వాత గొంతుకు లోతు గొయ్యలోకి దిగి ఏం చేసేవాడు. అంత టైమే, అందరికీ తెలుసు ఏ టైంకి సాయి వస్తాడు. ఎక్కడ ఏ మార్పు లేదు. దూర ప్రదేశాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా సాయిని అక్కడ చూడలేదు అనుకుంటే టైం చూసుకుని ఇంకక్కడ ఉండలే సాయి, ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. అంటే మన జీవితం అలా మారాలి. ఖచ్చితంగా 8 గంటలకి ఆర్తికి వస్తాము, 8 గంటలకి ఇంట్లో భోజనం చేస్తాము, 8 గంటలకి నిద్రపోతాము. మంచి సినిమా వస్తోంది టీవీలో, తర్వాత నిద్రపోదాం అనొద్దు. ప్రతిదీ ఎప్పుడైతే మీరు ఒక ఫిక్స్డ్ రొటీన్ లో పెట్టేసుకుంటారో ముందు మీ జీవితానికి ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఇప్పుడు జీవితానికి ఎందుకు ఒక లక్ష్యం లేదు అంటే, పొద్దున్న లేచిన తర్వాత నిద్రపోయేంత వరకు మీరు ఏమి చేస్తారో గ్యారంటీగా ఏం చెప్పగలం అంటే 2 పూట్లు తింటారు, అది గ్యారంటీ. కానీ తింటాం కూడా ఎప్పుడు తింటారో మనం చెప్పలేం. పిలుస్తూనే ఉంటుంది అమ్మ వాళ్ళు, రండి భోజనానికి టైం అయిపోతుందని, ఆగు ఈ టీవీ సీరియల్ చూడని, దాన్ని చూడని, ఏదో గందరగోళం. ఇది చదివి వస్తారని మాత్రం అనం పిల్లలు, స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుతున్నాను, ఇది చదివాక వస్తానని మాత్రం అనం. ఎందుకు పనికిరాని పని ఏదో చేస్తూ ఉంటాం, దానికి అన్నానికి అనాదరణ చేస్తున్నాం మనం భారతీయులం. అందువల్ల మనకి గతి పట్టింది అన్నం నమిండియా. అన్నము పరబ్రహ్మ స్వరూపము. మరి ఆ పరబ్రహ్మ స్వరూపం మిమ్మల్ని పిలుస్తూ ఉంటే నాకు టైం లేదు అంటే, మరి ఆ పరబ్రహ్మ ఏమంటాడు, నాకు టైం లేదంటాడు. కర్మ కర్మే కదా, అవతారమూర్తులకు కూడా కర్మ తప్పించుకోవటం సాధ్యం పడదు. రాముడుగా వాళ్ళని బాణం వేసి చంపాడు, నెక్స్ట్ భక్తులు ఏమైంది, వాడే మళ్లీ బాణం వేసి కొట్టాడు, కృష్ణుడు వెళ్ళిపోయాడు. కానీ అవతారమూర్తులు ఏం చేయగలరు అంటే ఆ కర్మను వాళ్ళకు అనుగుణ్యంగా మార్చుకోగలరు, కానీ దాన్ని దాటరు. మార్చుకోవచ్చు కాస్త ముందు వెనక, మనం ఆ పని చేయలేము. ప్రతిరోజు మనం అన్నాన్ని నిందిస్తున్నాం, ప్రతిరోజు పిల్లలు రుచిగా లేదని తోసిస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్పాలి మీరు అన్నం ఇది భగవత్ స్వరూపం, ఇది మనకే అది భగవత్ స్వరూపం అనిపించకపోతే ఇంకా పిల్లలకి ఏం చెప్తాం. ఇంకేత ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఈ సాయి తత్వంలో సాయి అన్నానికి ఎంత విలువ ఇచ్చాడో చూడండి. ఒక ఆమె వచ్చింది స్వీట్స్ తీసుకుని, నేను ఉత్తరాఖండ్ లేదు నాకు, ఇరానియన్ లేడీ అనుకుంటాడు, స్వీట్స్ తీసుకుని బాబా దగ్గరికి వచ్చింది. బాబా దగ్గరికి వస్తే అప్పుడే ఒక కుష్ఠిరోగి ఉన్నాడు అక్కడ. ఏం చేశాడు బాబా, కుష్ఠిరోగికి ఇచ్చాడు. ఓకే, ఇచ్చాక ఏం చేశాడు, కుష్ఠిరోగి చేత ఈవిడికి ఇప్పించాడు. ఇప్పుడు తినాలా వద్దా, ఆ కథలు మనకి నేర్పుతాయి. ప్రతిరోజు మనకిష్టమైన వంట ఎవడూ చేయలేడు, ఉన్నదేదో ప్రతిరోజు అందంగా కుదరదు. అంతేత చాలా కుటుంబాల్లో నేను చూస్తాను రుచిగా లేదని చెప్పి తోసేసి వెళ్ళిపోతారు,
వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పడబోతున్నారో. ఆ జ్ఞానం మనకి రావాలి. మనం ఏమనుకుంటాం, ఏమైందిలే అనుకుంటాం. తర్వాత తెలుస్తుంది ఏమైందో, ఏ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏదో వస్తుంది, వాడు తినాలనుకున్నా తినలేడప్పుడు. ఏ డయాబెటీస్ వస్తుంది, తినాలనుకున్నా తినలేడు. ఏ బీపీఏ వస్తుంది, రుచిగా తినాలనుకుంటే డాక్టర్ ఒప్పుకోడు. ఇదంతా ఈ అవకతవక వల్ల అని మర్చిపోతా ఎందుకు వచ్చిందో తెలియదంటాం. స్ట్రెస్ వల్ల వచ్చిందంటారు, స్ట్రెయిన్ వల్ల వచ్చిందంటారు. కాదు, భగవంతుని అపరాధం చేశాం మనం. ఆహారాన్ని మనము తప్పుగా ఉపయోగించుకున్నాం. ఆహారంలో ఎంత విద్య ఉందో మీకు తెలుసా? ఆయుర్వేదం అంతా కూడా ఆహార విద్యే. మొన్న ఎప్పుడో 3-4 ఏళ్ల కిందట పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక న్యూస్ పడింది, మీరు చదివారా? ఆయన ఆహారపు అలవాట్లు వంటవాడు బయటకు చెప్పేశాడు. ఇమ్మీడియట్ గా ఏం జరిగింది? చదివారు ఎవరైనా న్యూస్? వంటవాడిని తీసేశారు, తల్లి నుంచి తీశారు. ఎందుకు తీశారు? ఆహారపు అలవాట్లు తెలిస్తే మీ మనస్సును లొంగ తీసుకోవటం చాలా సులభము. పిల్లలు అల్లరి చేస్తున్నారు, మాస్టారు ఏం చేయాలి? మీకు తెలిస్తే ఏ ఆహారం పెట్టాలో వాళ్ళ అల్లరి తగ్గిపోతుంది. పిల్లలు మందకొండిగా ఉన్నారు మాస్టారు, వాళ్ళకి ఏ ఆహారం పెట్టాలో తెలిస్తే ఆ మందకొండిగా ఉన్నవాళ్ళు చాలా చురుకైపోయి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇదివరకు ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేది, మన పెద్దలకి, బామ్మలకి. అందులో ఈటీవీలో ఎన్నో చిట్కాలు కూడా వస్తాయి కదా, బామ్మగారి చిట్కాలని. అవి చిట్కాలేం కాదు, ఆహారంలో ఉన్నటువంటి జ్ఞానము. ఆహారంలో ఉన్నటువంటి జ్ఞానము అనే మాటని నేను మళ్లీ మళ్లీ వాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను నేను. సాయి విభూతి ఆ పనిచేస్తుంది. ఆహారంలో ఉండేటటువంటి జ్ఞానానికి తన జ్ఞానమును జోడించగలిగాడు సాయి. అదో పెద్ద ఎక్స్పెరిమెంట్, పెద్ద సైన్స్ అది. మరి ఎప్పుడు నేర్చుకుంటాం మనం ఆ సైన్స్ ని? ఉపయోగించుకోండి, తప్పే ఉంది. బాబా విభూతి ఉపయోగించుకుని ఖచ్చితంగా మన కష్టాన్ని మనం తీర్చుకుందాం. కానీ మనము అలాంటి విభూతులుగా మారలేమా? సాయిబాబా కోరిక అది, మీరు అలా మారండి అని. అంటే యోగ విద్యలో చెప్పినటువంటి మొదటి పాయింట్ గుర్తుంచుకోండి, మీ జీవితాలు మారటానికి టైంకి విలువ ఇవ్వండి. ఏది ఎప్పుడు ఏ టైంకి పెట్టారో ఆ టైంకి ఖచ్చితంగా చేయటం నేర్చుకోండి. అలాంటి సంస్థలు ఏమి ఉన్నాయో అవన్నీ విద్య ఇస్తాయి. స్కూలు ఎందుకు రన్ అవుతుంది? ఈ సోమవారం ఈ టైంకి ఈ పాఠం చెప్పబడుతుంది, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ పాఠం చెప్పబడుతుంది అని అలా ముక్కముక్కలుగా 40-40 నిమిషాలు మాత్రమే చెప్తూ ఓ సంవత్సరం అయ్యేసరికి అలా ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద పుస్తకాన్ని పూర్తి చేసేస్తున్నారు. ఇంటి దగ్గర కూర్చుంటాడు వాడు. నిజంగా ఇంటి దగ్గర కూర్చొని చదివితే స్కూల్లో కంటే ఎక్కువ చదువుకోవాలి. కానీ ఏం జరుగుతుంది? అసలు చదువుకోలేడు. ఎందుకు చదువుకోలేడంటే కాలానికి ఆదరణ ఇవ్వలేదు. ఇంకొక ఇవాళ నేను చెప్పిన దాంట్లో మొదటి విషయం ఏంటి అంటే కాలానికి ఆదరణ ఇవ్వండి. ఎందుకు కాలానికి ఆదరణ ఇవ్వమంటారు? మీరు ఎప్పుడైతే కాలానికి ఆదరణ ఇవ్వటం మొదలెడతారో అవతారమూర్తుల అనుగ్రహం మీకు మీ వైపుకి వస్తుంది అంటే అవతారమూర్తులందరూ కూడా కాలస్వరూపులే కనుక ఆ రహస్యాన్ని అర్థం చేసుకోండి. మీ జీవితాలలో కాలానికి విలువ ఇస్తే, ప్రతి క్షణానికి మీరు విలువ ఇవ్వగలిగితే, మీరు ఎంత విలువ ఇవ్వగలిగితే అంత తొందరగా సాయి పలుకుతాడు మీకు. ఇంకేంటే ఆయన చేసింది అది, ఎక్కడ టైం వేస్ట్ చేసుకోలేదు ఆయన. చూడండి, 60 సంవత్సరాల శిరిడీలో ఎక్కడికి వెళ్లకుండా జీవించాడు. ఒక్క క్షణాన్ని కూడా వేస్ట్ చేసుకోలేదు ఆయన. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కాలాన్ని వేస్ట్ చేసేసుకున్నారు. మనం ఆ పని చేయొద్దు. రెండోది ఏం చెప్పాను నేను? ఆహారం యొక్క విలువ తెలుసుకోండి. మనం ఆహారం యొక్క విలువ తెలుసుకో, కానీ ఆహారమే ప్రసాదంగా ఎప్పుడైతే తీసుకుంటారో మీకు ఎన్ని బాధలు తొలగిస్తుందో అది కదా. ఆహారం అదే, ఆ లడ్డు అదే కదా. కానీ అది వెంకటరమణమూర్తి ప్రసాదం అని చెప్తే శబ్ది నుంచే వస్తాయి కదా. వాటిని ఏమంటారు? యాలకులు. అవి మీ ఎంత మానసిక శాంతిని మీకు కలగజేస్తుంది. ఇంచేత ఆ ఆహారాన్ని మీరు తీపిగా తీసుకోవటం లేదు, ప్రసాదంగా తీసుకుంటున్నారు. ఈనాడు మనం భోంచేస్తున్నప్పుడు ప్రసాదంగా ఎక్కడ తీసుకుంటున్నాం? ప్రసాదంగా దాన్ని తీసుకోవటమే. భగవంతుడి యొక్క ప్రసాదం లేకపోతే, మీకు ఆ రోజు తినే యోగ్యత లేకపోతే, మీకు ఎంత డబ్బున్నా ఎంత ఆరోగ్యం ఉన్నా తినలేరు. ఎన్నిసార్లు అలాంటి సంఘటనలు జరగలేదు నా జీవితంలోనే, చాలాసార్లు జరిగింది. అన్నీ ఉంటాయి, తినటానికి టైం ఉండదు, వీలుండదు. ఈ ఎలక్షన్ డ్యూటీస్కి వాటికి వెళ్ళినప్పుడు
మరి మాకు వీలు దొరకదు తింటని. ఇంచేత ప్రతి పూట రెండు పూట్ల నాలుగు పూట్ల టిఫిన్ అది కూడా కలుపుకుంటే మనం తినగలుగుతున్నాము అంటే ఆ కాలము మిమ్మల్ని ఎంత అనుగ్రహిస్తోందో మీకు అర్థం కావటం లేదు. ఆ అనుగ్రహాన్ని గుర్తు చేసుకోండి. మీరు ఎప్పుడు మీ నోట్లోకి ఆహారం వెళ్తుందా? మీకు నిరంతరము కళ్ళమట ఆర్తి రావాలి. ఎంతమందికి తిండి లేదో ఈ కాలంలో, ఎంతమంది తినాలనుకున్నా తినలేకపోతున్నారో రోగాలతో. కానీ నాకు ఈ అవకాశం లభించిందే, తినగలుగుతున్నానే నేను. మరి మీకు ఆ కృతజ్ఞత ఉందా? లోపల నుంచి ఆ ఆర్తి వస్తోందా మీకు? మరి తెచ్చుకోవాలి. అది విద్య, అది యోగ విద్య. ఆర్తితో వస్తుంది ఆ లోపల నుంచి ఆ అనుభూతి. మీకు ఎంత అదృష్టమో రెండు పూట్ల తినగలగటం అన్నది తినేవాళ్ళకి తెలియటంలే. వాళ్ళు తినే దాంట్లో సగం నేలపాలు చేస్తారు. అందుక మొట్టమొదట స్థాయి ఏం చెప్తాడు, మీరు ఏది తినదలుచుకున్నా మొదట కొంత బయటపెట్టండి. పూర్వకాలంలో అయితే అతిథి వస్తే గాని భోజనం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు తెలిసిపోయింది అనుకోండి మీకు ఈ అలవాటు ఉందని, అసలు అతిథుల పరంపర వచ్చేస్తుంది మీకు, ఇంకా మీకు తినటానికే ఉండదు. అంచేత స్థాయి ఏం చెప్పాడు, అతిథి అంటే మనిషే అవక్కర్లే, మీరు ఏ జంతువుకి పెట్టినా కూడా నాకు పెట్టినట్టే అన్నాడు. అంచేత ఖచ్చితంగా మీరు ఏ ఆహారం తీసుకుంటున్నప్పుడైనా ఖచ్చితంగా కొంత ఆహారం బయట పెట్టండి మీరు, అప్పుడు తింటాం మొదలెట్టండి. ఇది చిన్న విషయం కానీ ఆ ఆర్తి లేకపోవటం వల్ల నాకు భగవంతుడు ఇచ్చాడు తింటానికి. నాకు ఉన్నది ఎంతో కొంత నేను బయట పెడతాను, చీమలకో దోమలకో కుక్కలకో పిల్లులకో. మనుషులకి మనం పెట్టలేము, మనుషులకి పెట్టడం తప్పు కూడా అనిపిస్తుంది ఈ కాలంలో. ఇచ్చేదంటే వాళ్ళు పళ్ళు మానేసి ఇలా పెట్టే చోట చేరిపోతున్నారు. మరి తప్పే అది. ఏ గురువు హర్షించాడు అలాంటి వాళ్ళకి పెట్టమని? ఏ గురువు కూడా చెప్పడు భిక్షగాళ్ళని మీరు ఆదరించమని ఏ గురువు చెప్పడు. సాయి ఏమన్నాడు, భిక్ష ఇవ్వద్దు కానీ చీపో అనొద్దు అన్నాడు, అంతే. తెలుసు కదా ఆయన చరిత్రలో చాలాసార్లు చెప్తాడు, ఇవ్వదలుచుకోకపోతే ఇవ్వద్దు, చీపో అనొద్దు. వాళ్ళ అదృష్టం వాడిది, నీ అదృష్టం నీది. కానీ మనం ఎప్పుడు ఆహారం తీసుకున్నా ఇది గుర్తుంచుకోండి, నివేదన చేయటము మంచిదే. భగవంతుడు నివేదన చేసి ఆ స్థాయిని స్మరించి మీరు ఆహారం తీసుకోవటం మంచిదే. కానీ ఆ స్థాయి అన్ని భూతాలలో ఉన్నాడు, అన్ని జీవాలలో ఉన్నాడు అన్నది గుర్తు చేసుకుని ఎక్కడో అక్కడ కొంచెం బయట పెట్టి తినండి. జీవితాలు మారిపోతాయండి. ఆ అవతారమూర్తి యొక్క జీవిత ధోరణిలో పడిపోతాడు. ఆయన తినేటప్పుడు ఏం చేసేవాడు, అడుక్కు తిని వచ్చాక ముందు తన చుట్టూరా ఉన్నటువంటి కుక్కలకి మేకలకి వాటికి పెట్టాడు. ముందు ఎవరు స్థాయి దగ్గరికి రాలేదుగా, తర్వాత చాలా మంది వచ్చారు, అది వేరే విషయం. కానీ ఆయన ఈ నియమాన్ని మాత్రం విడవలేదు ఎప్పుడు కూడా. ఎప్పుడు ఆఖరికి ఆయన చనిపోయే రోజు కూడా భిక్షాపాత్ర తీసుకుని బయటకు వెళ్లి ఆ ఐదుళ్లలో ఆరిళ్లలోనూ ఆహారం తీసుకుని వచ్చాక ఆయన తినలేకపోయేవాడు. ఆ చివరి రోజుల్లో ఆస్మాతో, ఆయన ఆస్మా ఏం కాదు, అది ఎవరి బాధ, ఆయన తీసుకున్నాడు, ఆయన్ని బాధ పెట్టాం మనం. కానీ ఏం చేసేవాడు, అంత నీరసంలో కూడా నడవలేని స్థితిలో కూడా వెళ్లి అడుక్కు తిని వచ్చి ఆయన దగ్గర లేకపోతే, అంటే ఆయన దగ్గర లేదని కాదు, ఆయన నియమం అది, ఆయన గురువు ఏం చెప్పాడో ఆయనకి మనకి తెలియదు కదా. ఏం చేసేవాడు, అందరికీ పంచేవాడు, అన్నదానం అనేది ఖచ్చితంగా చేసేవాడు, చేత్తు తిప్పేవాడు. అది వేరే విషయం, గరిట అక్కర్లేదానికి మనం గరిటలు కావాలి, మనం చేత్తు తిప్పద్దు ఇప్పుడు సాయి తిప్పాడని. కానీ ఈ ఆహారం యొక్క విలువ అర్థం చేసుకోండి. మనం ఆహారం యొక్క విలువ మర్చిపోయాం. ఎప్పుడైతే మీరు ఆహారం విలువ మర్చిపోయారో ఆహారం కూడా ఎదురు తిరుగుతోంది మీకు. ఆహారం మీకు ఇవ్వవలసినటువంటి శక్తి ఇవ్వటల్లే. మీలో పెద్దవాళ్ళు ఇప్పటికీ చెప్తారు పూర్వకాలపు రుచులు ఇప్పుడు లేదు అని, పప్పులకు ఆ రుచి లేదు, అన్న రుచి ఎక్కడి నుంచి వస్తుంది, మీకు ఆ భావనే లేదే, మీకు అనుగ్రహమే లేదు. అంచేత ఈ ఆర్తి డెవలప్ చేసుకోండి. ఎప్పుడైనా మీకు ఆహారం లభిస్తే అది ఎంత అదృష్టం ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? తినాలని ఉండి ఆకలుండి మీరు తినలేనప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో కాశీలో చదువుకున్నాను నేను, 40 రోజుల పాటు ఆహారం లభించలే నాకు. స్నేహితులు ఇంటికి వెళ్తే నా దృష్టి ఎక్కడుండేదో తెలుసా, వంటింటి వైపు ఉండేది. ఎవరైనా కాస్త పెట్టడా, నార్త్ ఇండియాలో అయితే ఒక బెల్లం ముక్కిచ్చి మంచినీళ్ళు ఇస్తారు, మనకి ఇక్కడ అలవాట్లేదు, మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు మాత్రమే ఇస్తాం. కానీ నార్త్ ఇండియాలో స్వీట్ ఇచ్చి మంచినీళ్ళు ఇస్తారు. ఆ మంచినీళ్ళు కూడా అప్పుడు ఇచ్చేవాడు కాదు, నేను చూస్తూ ఉన్నా అక్కడికి. అప్పుడు అర్థమైంది ఆహారం అంటే ఏంటో, భోజనం అంటే ఏంటో. ఇంకా అలాంటి పరిస్థితి వచ్చాక అర్థం చేసుకుని
ఆ ఆర్తి తెచ్చుకోవడం మొదలు మీకు తెలియదా ఏంటి ఆకలిగా ఉంటే ఎంత బాధ. ఇచ్చట ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరైనా సరే విసుక్కోకండి, విసిరేయకండి, కింద పడనివ్వకండి. కింద పడిన ఆహారమైనా దాన్ని ఎట్టి ఏ పక్షికో ఏ జంతువుకో వేయండి తప్ప కింద పడిపోయిందని సింకులో పారేయకండి. సింకులో పారేస్తే కుళ్ళిపోతుంది కదా. ఇచ్చట ఆ తగిన జాగ్రత్తలు ఆ ప్రేమతత్వాన్ని తీసుకుంటే సాయి చేసినటువంటి అనేక మహిమలలో ఆహారానికే ఆ విలువ ఉంది. కలరా వ్యాపిస్తే ఏం చేశాడు ఆయన? పిండి విసిరి చుట్టూ జల్లాడు. గోధుమలకి ఆ శక్తి ఉంది, కలరా నివారణ చేసేటటువంటి శక్తి ఉంది. కానీ మనకి ఆ జ్ఞానం లేదు, ఎలా ఉపయోగించుకోవాలో దాన్ని. ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మీరు చాలా చాలా ప్రయత్నించండి. బీపీ మాత్రలు ఉన్నాయి, సర్పాసులను ఒకటి తయారు చేశారు. ఎందులోంచి తయారు చేశారు? ఆకుల నుంచేగా తయారు చేశారు. మనం వేసుకునేటటువంటి మందులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆకుల నుంచే వస్తున్నాయి. అంచేత ఋషులందరూ డైరెక్ట్ గా ఒక మాట చెప్పేశారు, వనస్పతయో దేవత. ఐరన్ కావాలి, నీరసంగా ఉంటుంది పిల్లలకి వాళ్ళకి. ఐరన్ టాబ్లెట్స్ ఇస్తే అరగటం లేదు, శరీరం వంట పెట్టుకోవటం లేదు అని బాధపడతానే తప్ప, ఇంత తోటకూర రసం తాగితే అంతకంటే ఐరన్ మీకు ఎక్కడా లభించదు అని తెలియదు మీకు. మీరు వినరు, చెప్పినా వినరు. డాక్టర్లు చెప్తున్నారు ఇప్పుడు, ఇది నేనేం చెప్పటంలే. తోటకూర ఆకులలో మీకు ఎంత ఐరన్ కావాలంటే అంత ఐరన్ ఉంది. రోజుకు ఒక గ్లాసుడు తోటకూర రసం తాగితే రుచిగా ఉండదు మాస్టరు. రుచిగా లేకపోతే రుచిగా తీసుకోవచ్చు, నిమ్మకాయ పిండుకునో తేనె వేసుకున్నాం అందులో. లేదు అసలు రుచి ఎందుకు? రోగం టాబ్లెట్లు రుచిగా ఉంటాయా? మరి రుచిగా ఏమి ఉండవు కదా, ఎందుకు తాగుతాం అది? అంచేత ఆహారపు విలువలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదట సాయి ఇలాంటివే ఇచ్చి ఉండేవాడు, కుష్ఠరోగానికి దానికి కూడా మీకు గుర్తుందా, ముందు మూలికలు ఇస్తూ ఉండేవాడు. తర్వాత ఆయన దాన్ని మానేసి ఊదిలోకి మారాడు. కానీ మనం ఊది ఇవ్వలేము ఆయనలాగా, మనకు ఆ జ్ఞానం లేదు. కానీ ఆయుర్వేదంలో మనకి ఈ విషయాలు తెలుసు, ఏది తింటే ఏది మంచిదో. అంచేత ఈ విజ్ఞానాన్ని నేర్చుకోండి. మీరు కావలసినన్ని పుస్తకాలు ఉన్నాయి. అంచేత ఆ సాయితత్వంలో మొదట మీరు నేర్చుకోవాల్సింది, మొట్టమొదట ఆయన రోగ నివారణ చేశాడు. ఆయన చరిత్ర చదవండి, మొదట ఆయన ఈ పనులు చేశాడు. తర్వాత బిల్లిబిల్లిగా తన రూపురేఖల్ని మార్చుకున్నాడు అవతారమూర్తిగా. ఇంచేత మొదట కాలము, రెండోది ఆహారపు విలువ తెలుసుకోండి. మీరు ఏది తిన్నా ఖచ్చితంగా ఇతరులకు పెట్టి తినండి. ఇతరులకు మీరు పెట్టాలంటే మనుషులకే పెట్టక్కర్లేదు, ఏ జంతువుకైనా పెట్టండి. అంటే చాలా మంది నన్ను అడిగారు, అయితే మాస్టర్ ఏదైనా ఒక జంతువుని పెంచుకోవాలా మేము, పెట్ యానిమల్స్, కుక్కను పెంచుకోమంటారా? వద్దు. దానికి మళ్ళా పెద్దగానే ఎందుకు? కుక్కలు దొరుకుతాయి మీకు బయట, ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, ఏదో ఒక దానికి పెట్టండి. మీరు పిల్లలు పుట్టిన వాళ్ళకి ఒక చిట్కా ఉంది ఆయుర్వేదంలో, మీరు అరటిపళ్ళు తినేసి 5 అరటిపళ్ళు కుక్కలు ఆవుకి పెడితే రోజు పిల్లలు పుడతారు అని. ఎందుకు ఈ మాట ఇప్పుడు తీసుకొస్తున్నాను? యోగ విద్యలో ఆవులకి చాలా ప్రముఖ పాత్ర ఉంది. అంచేతే దత్తుడైనా సరే కృష్ణుడైనా సరే వాళ్ళ చుట్టూ ఏముంటాయి? ఆవులు ఉంటాయి. అంచేత ఆ ఆవుల యొక్క చేతనత్వంలో ఒక తమాషా ఉంది. మీరు ఆవుల దగ్గర ఎక్కువ మనగలిగితే ఆధ్యాత్మీయత పెరుగుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మీయత ఎందుకు తగ్గిపోయింది అంటే అసలు ఆవులు ఎక్కడా కనిపించటం లేదు. చాలా చోట్ల ఢిల్లీ లాంటి ఊళ్ళల్లో అయితే ఒక పెద్ద అనుమానం కూడా మనుషులకి, అసలు ఆవు ఎలా ఉంటుందో తెలియదేమో కొంతమందికి కొన్నాళ్లు పోయాక. మా చెల్లెలు ఒకసారి గురుగావ్లో ఉంటున్నప్పుడు ఢిల్లీ దగ్గర గుంటూరు వచ్చింది నా దగ్గరికి. వాళ్ళ అబ్బాయి పైకి ఎక్కాడు డాబా మీదకి, అరుపు మొదలెట్టాడు, మమ్మీ బఫెలో 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 అని. గేదె ఉంది పక్కన, వాడు ఎప్పుడైనా చూస్తే కదా దాన్ని, వాడికి ఎంత ఆశ్చర్యం వేసిందో వాడికి. ఇప్పుడు మమ్మీ కౌ కౌ ఆవు ఆవు అని ఆరవాలేమో మనకి, ఆవు ఎలా ఉంటుందో తెలియదు అసలు మనకి బొమ్మల్లో తప్ప. కానీ ఈ సూర్యకిరణ విజ్ఞానానికి యోగ విద్యకి ఆవులకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇంకైతే దత్తుడు దాన్ని పెట్టినా పక్కన బాగుంటుంది. ఇలాగే ఈ ఆధ్యాత్మిక విద్యలో ఎప్పుడూ మూడు మూడుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
అలాగే ఈ జంతువులలో మూడు జంతువులకి ప్రాముఖ్యత ఉంది. ఆవుకి ప్రాముఖ్యత ఉంది, గుర్రానికి ప్రాముఖ్యత ఉంది. సాయి దగ్గర ఏముండేది? శ్యామకర్ణ అని ఒక ఉండేది కదా. దాన్ని ఆయన ఎలా ఉపయోగించుకున్నాడో ఆ గుర్రాన్ని మనం కూడా తెలుసుకుని ఉపయోగించుకుంటే ఆ గుర్రాలు మనకి ఉపయోగపడతాయి. ఇది కాక మూడోది ఉంది ఏనుగ. రాజులు వాళ్ళు ఏనుగు యొక్క ఘీంకారంతోనే నిద్రలేచేవాళ్ళు. ఆ శబ్దానికి ఆ శక్తి ఉంది. హస్తినాద ప్రబోధిని శ్రీ సూక్తంలో వస్తుంది ఆ మంత్రం. అంచేత ఏనుగు యొక్క ఘీంకారానికి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి శక్తి ఉంది. అందువల్ల పూర్వకాలపు రాజులందరూ ఏం చేసేవాళ్ళంటే ఏనుగుల్ని పెట్టుకునేవారు. ఖచ్చితంగా వాళ్ళు నిద్రలేచే టైంకి ఆ ఏనుగులు ఘీంకారం వింటూ లేచేవాళ్ళు. మరి ఇప్పుడు మీరేం చేయొచ్చు? ఏనుగులు మనం పోషించలేం కదా. ఇప్పుడు ఏనుగు ఎవరు పెట్టుకున్నారు? సత్యసాయి దగ్గర ఉంది సాయి గీత అని ఏనుగ. సిద్ధి సాయి దగ్గర గుర్రం ఉంది. మన కృష్ణుడి దగ్గర అంచేత ఈ మూడు జంతువులు ఒక చాలా విశేషమైనటువంటి పాత్ర మన యోగ విద్యలో పోషిస్తాయి. దాన్ని అధ్యయనం చేసుకోండి. కూర్చునున్నాడు సాయి ఇక్కడ, గబుక్కు నిప్పులు చేయబెట్టాడు. ఏం జరిగిందిట? ఇందుకు సాయి అలా చేశామంటే ఆ పక్కన పల్లెటూళ్ళు నా భక్తురాలు కానే వాళ్ళ మామకి దగ్గు వస్తూ ఉంటే గబుక్కు లేచింది కొమ్మి దగ్గర నుంచి. ఒళ్ళో చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడు నిప్పులో పడిపోతూ ఉంటే రక్షించాను అన్నాడు. తర్వాత 4-5 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి ఆ జరిగిన దాన్ని కన్ఫర్మ్ చేశారు కదా. అంటే పిల్లవాడు ఒడిలో ఉన్నాడు అనే తనకి గుర్తులేదు. లేచినప్పుడు గుర్తుంటే పక్కన పెట్టి లేచేది కదా. అయినా కాపాడినటువంటి సాయి మీరు అడగాలా ఏంటి? ఆయన్ని మీరు అడగండి, అడగటంలో తప్పు లేదు. కానీ మీకు ఆ విశ్వాసం పెంపొందించుకోవాలి. మీరు ఆ నమ్మకాన్ని పెంపొందించుకుని వెళ్ళండి. ఇవాళ రాత్రి మీరు ఎటువంటి వ్యక్తి సంస్థానంలో ఉన్నారు, ఎంత అద్భుతమైనటువంటి జగత్తును శాసించగలిగేటటువంటి వ్యక్తి దగ్గర ఉన్నారు, ఉండి మీరు బాధపడుతున్నారు అంటే ఆ బాధను ఎవడు ఏం చేయలేడు. ఇంకా రెండు గొర్రెల కథ అర్థమైందో సమాజం ఏం చెప్తోంది, పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంకా మీరు పట్టించుకోవద్దు. ఎవడున్నాడు మనకి అండగా? ఉన్నాడు ఆయన. ఉంటే ఇంకేంటి పక్క వాళ్ళ గురించి? ఆయన చూసుకుంటాడు ఎప్పుడు చేయాలో. కానీ మనం ఆ తప్పు చేస్తూ ఉంటాం. పక్క వాళ్ళు అనుకుంటున్నారండి తొందరగా అయిపోవాలి సాయి, తొందర పడుకో, మనకి తెలియదు ఏది మంచిదో. ఇప్పుడు అవటం మంచిదో, సంవత్సరం తర్వాత అవటం మంచిదో ఎప్పుడో మనకి తెలియదు. మనం తొందర పడిపోతాం. మనం ఆ ధైర్యం కనుక మనం ఉంచుకోగలిగితే, ఆ ధైర్యాన్ని ఇవాళ మీరు మనసులో నింపుకుని ఇంటికి వెళ్ళగలిగితే జీవితాలు మారిపోతాయి. ఇంకో సంఘటన ఇలాంటిది జరిగింది. కప్పాపావం కథ తెలుసు కదా. అంతేట ఆ కథ గురించా బసరప్ప ఇంతకి అక్కడ జరిగింది ఏంటో గుర్తుంచుకోండి. సాయి తాలూకు గురు భాయిలే వాళ్ళు కూడా సాయితో పాటు సాధన చేసుకుంటున్నటువంటి వాళ్ళే. ఎలా మారిపోయారు వాళ్ళు? పాముగా కప్పగా. మరి సాయి ఈ స్థితికే దిగిపోయాడు. అంచేత గుడికి వచ్చినంత మాత్రాన మీరు కరెక్ట్ గా ఉన్నారనుకోవద్దు. మీరు చూసుకుంటూ ఉండండి. అసూయ ఉన్నదా మీకు? ద్వేషం ఉన్నదా? వదులుకోండి దాన్ని. మిల్లిమిల్లిగా అది సాయికి అది కూడా తెలుసు మనం ఒక రోజులో మానుకోలేమని. అందుకే అప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారము పాము నోట్లో కప్పపడినా రక్షించాడు. మీరు ఏ స్థితికి వెళ్ళినా రక్షిస్తాడు. కానీ ఇందుకు కిందకి దిగజారటం, మనం పైకే ఎదుగుదాం, అర్థమవుతుంది కదా. అంచేత ఈ మానసికమైనటువంటి బలహీనతలకి ఇంక ఇవాళ నుంచి మనము వాటిని సెలవిచ్చేద్దాం. వాటికి గుడ్ బై, వాటికి రిటైర్మెంట్ అనమాట. ఇంకా మనం ఏ మానసిక బలహీనతలకు లొంగము. ముఖ్యంగా రెండు మానసిక బలహీనతలు మనకి కుంగదీస్తాయి, అసూయ ద్వేషం. ఇంకోటి ఉంది కనుక నాకు కావాలి. అది వద్దు, నాకు కావాలని అడగండి సాయిని. ఏమీ తప్పు లేదు. వాడికి ఉంది కనుక నాకు కావాలి అనే మాట ఎత్తకండి, చాలు అని. కానీ మీకు తెలుసు అంత ఈజీగా ఇవి మారవని. అది సాయికి తెలుసు అంత ఈజీగా మారవని. ఇంచేది మీరేం కంగారు పడకండి. కానీ ఇది నేను మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను సాయి అని చెప్పండి. చెప్తే ఆచరించండి. ఆచరిస్తే మీ జీవితాలు ధన్యమైపోతాయి, మీరు ధన్యమైపోతారు, మీ కుటుంబం ధన్యమైపోతుంది మీ వల్ల. ఇంచేదంటే ఆ గోత్రమే ధన్యమైపోతుంది గురువు యొక్క అనుగ్రహంతో. ఇంతే కాకుండా ఇంకా ఇలాంటి తమాషాలు చాలా జరిగాయి సాయి జీవితంలో. సర్వీస్ కంపెనీలో ఒక పెద్ద పులి ముసలి అయిపోయింది.
పని చేయటం లేదు. వాడు ఏం చేశాడో కావాడు ఆ పులిని కొనుక్కుని ఊరు ఊరా దాన్ని చూపిస్తున్నాడు. కానీ ముసలిది అయిపోయింది, జవసత్వాలు ఉడికిపోయాయి ఆ పెద్ద పులికి. సాయి గురించి విన్నాడు, ఏమో శ్రద్ధకి తీసుకువెళ్తే, సాయి దగ్గరికి తీసుకువెళ్తే దాని ఆరోగ్యం బాగుపడితే మళ్ళీ కొంత ధనం వస్తుంది కదా అని తీసుకొచ్చాడు. అంటే జంతువుల్ని కూడా సాయి ఎలా లాక్కుంటాడో చూసుకోండి. అలాంటిది మనుషుల మనం చాలా ఈజీగా ఆయన గాలానికి తిక్కుకోవచ్చు. ఇంకేంటే మనంతటి మనం కూడా పరిగెట్టచ్చు కదా. జంతువులకు అయితే జ్ఞానం లేదు. అర్థమైన ఉదాహరణ ఏం చెప్తున్నాను, మనకి జ్ఞానం ఉంది, మనం సాయి దగ్గరికి ఆయనే లాక్కోక్కర్లే, మనం కూడా పరిగెట్టుకు రావచ్చు ఆయన దగ్గరికి. ఆ పెద్ద పులి, సర్కస్ లో పనిచేస్తున్నటువంటి పెద్ద పులి ప్రాణం విడిచేసేటటువంటి టైం వచ్చినప్పుడు వాడు తీసుకుని వచ్చాడు. మెట్లెక్కింది, సాయిని చూసింది, కళ్ళలో కళ్ళు పెట్టింది, సాయి పాదాల మీద కాలు పెట్టి ప్రాణం చేసింది. ఎంత అదృష్టమో దాన్ని. అలాంటి అదృష్టం మనం ప్రతిరోజు రాత్రి పొందవచ్చు. ప్రతిరోజు రాత్రి మనం నిద్రపోతున్నప్పుడు ఒక విధంగా శరీరాన్ని వదిలేస్తున్నాం కదా. అంచేత ఇది అలవాటు చేసుకోండి. ప్రతిరోజు కూడా ఏవేవో ఆలోచనలతో రేపేమవుతుందో, రేపు ఆ పని జరుగుతుందా జరగదా, రేపు కౌన్సిలింగ్ లో ఏమవుతుందో, రేపు అక్కడికి సీట్ వస్తుందో రాదో, అది వస్తుందో రాదో, ప్రమోషన్ వస్తుందో రాదో, ఉద్యోగి గొడవలేమి, హాయిగా సాయి పాదాల మీద తలబెట్టేయండి. మనసులో ఇక్కడ పాదాలు ఉన్నాయి కదా, ఆ పాదాలనే మనసులో తీసుకెళ్ళకండి. పాదాలని తీసుకెళ్ళిపోకండి ఇక్కడి నుంచి. ఆ పాదాలని మనసులో తీసుకెళ్ళిపోయి రాత్రి మీరు పడుకుంటున్నప్పుడు పెట్టేయండి శిరస్సు అక్కడ. ఇంకా ఆయన చూసుకుంటాడు, చూసుకోవాల్సిందేదో చెప్పాడు కదా నేను చూసుకుంటానని. నువ్వు వదిలితే కదా ఆయన ఏమైనా చూసుకునేది. నువ్వు వదలకుండా చూసుకోమంటే ఆయన మాత్రం ఏం చూసుకోగలడు. చాలా మందిగా ఆయన చూసుకోలేకపోయాడు దీనివల్లే, వదలకపోవడం వల్ల. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ అలాంటి సంఘటనలు మనం నెమరేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఉపయోగపడేటటువంటి సంఘటనలు మనం తెలుసుకుందాం. మనం ఈ సాయి యొక్క చరిత్రలోనే ఇంకొక అద్భుతమైనటువంటి మలుపు ఉంది. ఆ మలుపు మీరు కొంచెం సాధనాత్మక ధోరణిలోకి వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. దాన్ని ఖండయోగము అంటాం, తెలుసు కదా. సాయి కూడా ఖండయోగం ప్రదర్శించాడు. ఖండయోగం అంటే ఏంటి, దర్జీవాడు ఉండేవాడు, రాత్రి 3:30 ఎందుకో సాయి దగ్గరికి వద్దామని బయలుదేరాడు. వెళ్ళేసరికల్లా ఏం చూశాడు, అక్కడ చెయ్యి ఒక మూల పడుంది, కాలు ఒక మూల పడుంది, అన్ని అంగాలు వేరు వేరు మూల పడి ఉన్నాయి. భయపడ్డాడు, ఎవరో సాయిని హత్య చేసేశారు. ఇప్పుడు ఎవరికి వెళ్ళి చెప్పాడనుకోండి పెద్ద గొడవ, నువ్వే చంపేవంటారేమో, పెద్ద గొడవ కదా. అంచేత నోరు మూసుకుని వచ్చి పడుకున్నాడు. కానీ నిద్రే వస్తుంది, చెవులు అలా ఉన్నాయి, ఎప్పుడు గలా తాగుతుందో, ఎప్పుడు గోల వస్తుందో, ఇంకా సాయిబాబా మనకి లేడు అనే మాట వింటామో అని. ఇందా చేస్తే మామూలుగా ఆర్తి జరిగిపోతుంది, ఎవడు ఏం గోల చేయటం లేదు. వచ్చాడు బయటికి, వస్తే ఏముంది సాయి తన ఏ రాయి మీద కూర్చుని ఉన్నాడో ఆ రాయి మీదే కూర్చుని ఉన్నాడు, అన్ని కార్యక్రమాలు మామూలుగా జరిగిపోతున్నాయి, దగ్గరికి వచ్చాడు, రాత్రి భయపడ్డావా అన్నాడు. అంటే ఖండయోగం అంటే మీరు ఇంకాస్త తీవ్రమైనటువంటి సాధనలోకి వెళ్ళి సాయి తత్వాన్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే ఆ యోగము కూడా మీరు సాధన చేయవచ్చు. కానీ దాని గురించి ఇప్పుడు నేనేం చెప్పదలుచుకోలేదు. మీరు ఎప్పుడైనా దాని గురించే నన్ను తెలుస్తే చెప్తాను నేను. కానీ నేను ఖండయోగం చేయలేను. కానీ ఖండయోగం యొక్క మార్గంలో మనం వెళ్ళటానికి చేయవలసినటువంటి ప్రయత్నాలు మనం చేసుకోవచ్చు. దానికి ఆధారభూతమైనటువంటి పుస్తకం పేరు మాత్రం చెప్తాను నేను, దానినే పతంజలి యోగ సూత్రాలు అని చెప్పుకుంటాం మనం. ఇంకొక వీలు ఉంటే పతంజలి యోగ సూత్రాలు అనే పుస్తకం మీరందరూ కొనుక్కుని దగ్గర పెట్టుకోండి. దాన్ని చూసినా చాలు, భగవద్గీత ఇంట్లో ఉంటే చాలు అంటాం కదా, సాయి ఫోటో ఇంట్లో ఉంటే చాలు అంటాం కదా. అలాగా పతంజలి యోగ సూత్రాలు అనేటువంటి పుస్తకం కనుక మీ దగ్గర ఉంటే ఆ సాయి జీవిత చరిత్రలో జరిగినటువంటి అనేక యోగానుభూతులు మిల్లిమిల్లిగా మనం కూడా పొందవచ్చు. ఇంచక నిద్రపోతున్నప్పుడు ఎలా నిద్రపోవాలో చెప్పాను నేను, బాధలు వచ్చినప్పుడు ఆ బాధలకి ఎలాగ మీరు ప్రతిస్పందించాలో చెప్పాను నేను, గొర్రెలలాగా ఉండవద్దు, అసూయ ద్వేషాలకి తిలాంజలి ఇచ్చేయండి, మిల్లిమిల్లిగా మీ మార్గాన్ని అసూయ ద్వేషము లేకుండా చేసుకోమని చెప్పాను నేను. దీన్ని అంతటినీ గమనించుకుంటూ సాయి యొక్క ఇంకొక అద్భుతమైనటువంటి స్వరూపం ఉంది. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకడు వచ్చాడు, నేను సాయికి గురువుని అన్నాడు. అంటే సాయి ఏమన్నాడు? అలాగే బాబు, నేను నా గురువే అన్నాడు. అంతే తప్ప వీడు నాకు గురువేంటి అనలేదు. మనము కాస్త రెండు ముక్కలు వచ్చేసరికి అలా ఎదుటి వాడిని అసలు మాట్లాడినేమో. ఇప్పుడు నేను మిమ్మల్ని మాట్లాడినటం లేదుగా, ఒక గంట సేపటి నుంచి నేను మాట్లాడటమే తప్ప ఎదుటి వాడిని మనం మాట్లాడినేమో, అది చాలా తప్పు. అసలు సాయి యొక్క జీవితంలో ఈ భావం, ఎదుటి వాడిని మాట్లాడి ఏదో ఒకటి పనికొచ్చేది మనకి దొరుకుతుంది. వాళ్ళు చెప్పిందంతా మనకి పనికి రావాలని రూల్ లేదు, కానీ ఏదో ఒకటి గ్యారంటీగా దొరుకుతుంది. ఆ మానసిక స్థితి ఉంచుకోండి. అంతటో ఆగాడా? లే అన్నాడు ఆ గురువు. లేచిపోయాడు. పద అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా సాయి భక్తులు బాధ చూడాలి, బాబా నువ్వు వెళ్ళిపోయావో మాకెలాగా అని. నేనేం చేస్తాను, నా గురువు నన్ను వదలాలిగా అన్నాడు. అర్థమైందా? ఆ స్థాయిలోకి రండి మీరు. ఇది కొంచెం మీకు అర్థం అవటం కష్టమైనా, అంత కష్టమైంది ఏం కాదు. ఇది ఏంటి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది? ప్రతిదీ గురువే జీవితంలో, ప్రతి సంఘటన గురువే, ప్రతిదీ కూడా మనకి ఏదో కొంత జ్ఞానాన్ని ఇస్తుంది. అది కొంచెం మనస్సు, ఇది కొంచెం కష్టమైనా మిల్లిమిల్లిగా తీసుకొస్తున్నా కదా నేను. మిల్లిమిల్లిగా మీరు వచ్చినప్పుడు ఇది కూడా అర్థం అవటం మొదలెడుతుంది మీకు. ప్రకృతిలో ఏది జరిగినా కూడా మన మంచికే. వాళ్ళెవడో వచ్చి సాయికి గురువు అంటే సాయి కాదని లేదు, సరే రైట్ అన్నాడు. నానావళి లే అన్నాడు, మర్చిపోయాడు. ఆయన స్థలంలో కూర్చున్నాడు, తెలుసు కదా ఈ కదా, సినిమాలో కూడా చూసి ఉంటారు. ఎందుకు కూర్చున్నాడో కూడా చూసి ఉంటాడు. మరి మనం అలాంటి గాడిదలం కాకూడదు, మనం అలాంటి వ్యక్తులం కాకూడదు. సాయి లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తిని మనం పొందాక కూడా ఇలా చిన్న చిన్న స్థాయిల్లోనే మనం జీవించకుండా ఆయన తత్వాన్ని మనము పూర్తిగా అర్థం చేసుకుని నిజమైనటువంటి సాయి భక్తులుగా మనం మారాలి. ఒక దొంగడు కోర్టులో సాక్ష్యం ఇచ్చాడు. ఏమని చెప్పాడు? దొంగలించాను నేను అన్నాడు. ఎందుకు దొంగలించాట? సాయి చెప్పాడు దొంగలించమని నేను చేశాను. అంతేగా సాయి ఇచ్చాడంటే అర్థం అదేగా. అంటే ఏం బాధపడలేదు సాయి, వాడు అలా అన్నాడా అన్నాడు. అవుతే కావచ్చు అన్నాడు. అర్థమైందా? జీవితంలో చాలా సంఘటనలు అన్నీ మనకి నచ్చేవే జరగవు. సాయిబాబా యొక్క జీవితంలో కూడా అన్ని ఆయనకి నచ్చేవే జరగలేదు. ఏం చేశాడు? సరే అన్నాడు. అల్లా మాది అర్థమవుతుంది కదా, ఆ మానసిక స్థితి, జీవించేటటువంటి స్థితి. ఇది అంతా ఇలా జరుగుతూ ఉంటే భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడేటటువంటి అనేక మంది స్వాతంత్ర్య యోధులు బాబా దగ్గరికి వచ్చారు. ఆ బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా వాళ్ళకు కావాల్సినటువంటి మార్గదర్శనం ఎలా చేశాడో, ఏ విధంగా చేశాడో మనకి తెలియాల్సిన పని లేదు. కానీ ఖచ్చితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం రావటంలో షిర్డీ సాయిబాబా యొక్క పాత్ర చాలా చాలా ఉన్నది అని తర్వాత మనం తెలుసుకుందాం. ఇప్పటికే మనం చాలా తెలుసుకున్నాం, కానీ తెలుసుకున్నటువంటి విషయాలు మీరు గుర్తు ఉంచుకుని మర్చిపోకుండా దాన్ని కనుక ఆచరిస్తే మన జీవితాలు ధన్యమైపోవటమే కాకుండా భారతదేశం యొక్క భవితవ్యత కూడా మారిపోతుందని ఆశిస్తాం. ఆ సాయిబాబా యొక్క అనుగ్రహము, కటాక్షము మన అందరికీ లభించాలని ప్రార్థిస్తూ స్వస్తి.